ओम श्री साई राम, ओम श्री साई राम, ओम श्री साई राम, ओम श्री साई राम। ओम नमो भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रमणाय, ओम नमो नारायणाय, नारायण नारायण ओम नमो नारायणाय। शिवाय नमः, शिवाय नमः, ओम नमः शिवाय। ఓం నమో భగవతే వాసుదేవ. ఈ రోజున చెరిమరం గ్రామం చేయడం జరిగింది. ఈ సాయిబాబా ఆలయం నిర్మించాక నేను ఇదే ప్రథమం. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా చెరిమరం వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ వెళతాం. బాబా విగ్రహం బహు సుందరంగా ఉంది. ఆయన సుందరుడు, సుందరుడు సుందరకాండలో ఉన్న సుందరుడే బాబా. బహు సుందరంగా ఉంది. పైన కూడా ఒక మండపం కూడా నిర్మించారు. అది కళ్యాణ మండపంగా కూడా ఉపయోగిస్తామని చెప్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఈ భక్తులందరినీ ఆహ్వానించి ఈ ఇంత వైభవంగా, ఇంత చిక్కగా, ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు చెన్నమరం భక్తులకి, చెన్నమరంలో ఉన్నటువంటి పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా పెద్దలకి మా నమస్సులు సమర్పించుకుంటూ, పిన్నలకు మా ఆశీస్సులు తెలియపరుస్తూ, ఇంత వైభవంగా చేస్తున్నటువంటి ఈ కార్యకర్తల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. ఇక్కడ సాయి సాయి దత్త సాయి మందిరం అని రాశారు. దత్త సాయి మందిరం. దత్తుడేమో పాత రూపాయి, సాయి కొత్త రూపాయి. ఇద్దరు రూపాయలే. మనం బజార్లోకి పట్టుకెళ్తే 2 రూపాయలు మారుతాయి. దత్తుడు పాత రూపాయి, సాయి కొత్త రూపాయి. ఆయన రూపాయే, ఈయన రూపాయి. రూపాయికి రూపాయి సరిపోయింది. ఊరికే పాత రూపాయి కొత్త రూపాయి కా. దత్తుడు పాత రూపాయి, సాయి కొత్త. ఆ దత్తుడి పేరు ఎందుకు వచ్చిందంటే ఆయనకి సరళ పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు. ఎవరిని ఒకరిని పెంచుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని ఒకరిని ఆ పెంచుకున్న వాడిని దత్తుడు అని పిలుస్తారు. మీకు పిల్లలు లేరనుకోండి, ఎవరికైనా ఎవరినో పెంచుకుంటారు. పెంచుకుంటే పెంచుకున్న వాడిని దత్తుడు, దత్తుడు అంటారు. దువదత్తుడు, కొమ్మర దత్తుడు, దత్తుడు చాలా. ఆ దత్త ఊరి పేరు పెట్టి చివరికి దత్తుడు, దత్తుడు అని పిలిచేస్తాం. అలాగే ఈయన కూడా దత్తుడు. ఎవరు ఈ దత్తాత్రేయుడు కూడా దత్తుడు. అత్రి మహర్షికి సంతానం రాకపోతే మహావిష్ణువు నారాయణుడే ఈయనకి దత్తుడిగా వచ్చాడు. మహావిష్ణువు నారాయణుడే అత్రి మహర్షికి దత్తుడిగా వచ్చాడు. అత్రి మహర్షికి దత్తుడు వేస్తే అత్రి మహర్షికి దత్త, దత్త ఆయన ఎవరు? అత్రి మహర్షి. దత్త ఆత్రేయుడు, దత్తాత్రేయుడు, అది దత్తాత్రేయుడి పేరు కరతం. అంటే దత్తుడు ఎవరికి దత్తుడిగా వచ్చాడు? నారాయణుడు, మహావిష్ణువు. అత్రి మహర్షికి, అత్రి మహర్షికి దత్తుడిగా వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు. అంటే అత్రి మహర్షికి దత్తుడిగా వచ్చినటువంటి నారాయణుడే దత్త ఆత్రేయుడు, దత్తాత్రేయుడు. ఆ పేరు అలా వచ్చింది, దత్తాత్రేయుడు. అది అత్రి మహర్షికి దత్తుడిగా వచ్చినటువంటి నారాయణుడే, మహావిష్ణువే, అత్రి మహర్షితోడి పేరు కలుపుకుని దత్తాత్రేయుడు అనే పేరు అది దత్తాత్రేయుడికి అలాగ వచ్చింది. అయితే దత్తాత్రేయుడికి సాయిబాబాకి అనుబంధం ఏంటంటే, అంటే దత్తాత్రేయుడి యొక్క అంశ అవతారం శ్రీడి సాయిబాబా అని చెప్తారు. అయితే గురు చరిత్ర ఉంది. ఆ గురు చరిత్రలో దత్తాత్రేయుడి చరిత్ర, గురు చరిత్ర అంటేనే దత్తాత్రేయుడు. గురుస్వరూపం అంటే జ్ఞానస్వరూపం. గురు అంటే అక్కడ ఉరికే 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకుని మామూలుగా మీరు ఒక వ్యక్తిగా చూడక్కర్లేదు. గురుస్వరూపం అంటేనే జ్ఞానస్వరూపం, శాంతి స్వరూపం. ఆ దత్తాత్రేయుడు మహాగురువు. అయితే చిల్లర జనానికి దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఆయన దగ్గర ఎప్పుడు కళ్ళు కొండ పెట్టుకుని ఉండేవాడు. రేపు ఇప్పుడు సారా కాయలు కళ్ళు, సారా విశేషాలు కళ్ళు కొండలో ఎప్పుడు దత్తాత్రేయుడి దగ్గర ఉండి అలా ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ తాగుబోతుడు మన గురి వెంచుకని వెళ్ళిపోయి జనం వాళ్ళు వెళ్తారు. వర్తన్నోళ్ళు దత్తాత్రేయ ఎటువంటి వాడు తెలుసున్నోళ్ళు వస్తే మనకు అక్కడ జ్ఞానం బోధిస్తాం. ఊరికేది కళ్ళు కొండలు, కళ్ళు తాగోడు మన గురి ఎందుకు, సారా తాగోడు మన గురి ఎందుకు, వెళ్ళిపోయి జనం వాళ్ళు వెళ్ళిపోవటం మనకు మంచిది. కొంచెం వర్తన్నోళ్ళు ఉంటే చాలు. ఈ సారా కొండ దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడు. ఈ సారా తాగోడు మన గురువు ఏంటని చాలా మంది వెళ్ళిపోయేవారు. దత్తాత్రేయుడి యొక్క వర్తం, దాని విలువ, జ్ఞానం యొక్క వైభవం, ఆత్మజ్ఞానం యొక్క వైభవం తెలుసున్న వాళ్ళే వచ్చి ఆయన దగ్గర బోధ వినే. మామూలు జనం అలా వెళ్ళిపోతారు. అంటే లోతు మనుషుల మటుకే ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయించి జ్ఞానాన్ని సముపార్జన చేసి మోక్షాన్ని పొందారు చాలా మంది. ఈ తేలికి స్వభావం ఉంటుంది ఏంటి, అక్కడ కళ్ళు కొండ ఉంది, కళ్ళు కొండ ఉన్నాడు మనకి జ్ఞానం ఏంటనుకునేవాడు దూరానికి వెళ్ళిపోయాడు. అటువంటి వాళ్ళు వెళ్ళిపోవటం ఈయన సంతోషించేవాడు దత్తాత్రేయుడు. తేలిక మనుషులు వెళ్ళిపోతే సంతోషించేవాడు, లోతు మనుషులు వస్తే, తేలిక మనుషులు వస్తే సంతోషించేవాడు, ఆ లోతు మనుషులు వస్తేనే తన హృదయాన్ని ఓపెన్ చేసి బోధించేవాడు, వాడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడే అసలు గురుస్వరూపు మహిమాన్వితుడు. అనేక దేవుడికి దత్తుని స్మరించుకుంటాడని అనేక మహిమలు పొందారు చాలా మంది. మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. స్వయంగా మహావిష్ణువే, మహావిష్ణువే అత్రి మహర్షి పిల్లలు లేకపోతే దత్తుడిగా వచ్చాడు, అందుకే దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. ఎందుకు ఈ పేరు ఎందుకు చెప్తున్నాను, ఈ నెల 25వ తేదీన దత్త జయంతి. ఈ నెల మనం ఈ నెల 26వ తేదీన అందరూ వచ్చి సుబ్రహ్మణ్యం, ఈ నెల 26వ తేదీన అందరూ వచ్చి సాయిబాబా దేవాలయం వచ్చి దర్శించి వెళ్ళింది. అయితే నాకు మరి ఎక్కడ పెట్టారో కానీ నాకు ఇక్కడ దత్తాత్రేయుడి బొమ్మ ఏం కనపడలేదు. ఒక పక్కన ఎక్కడనే పెట్టారేమో. సర్వసాధారణంగా తెలుసున్న వాళ్ళు దత్తాత్రేయుడి శిరిడి సాయిబాబా గుడి ఎక్కడన్నా కడితే ఏదో పక్కన దత్తాత్రేయుడి బొమ్మ అన్నా ఉండాలి, ఆయన విగ్రహం అన్నా ఉండాలి. ఇప్పుడు సరస్వరం రాముడు ఉన్న చోట ఆంజనేయ స్వామి విగ్రహాలు అలా ఉంటాయి కదా. మామూలుగా ఆంజనేయ ఇక్కడ నాకు బొమ్మ కనపడలేదు, మరి ఎక్కడైనా పెట్టారేమో నేను చూడలేదు. దత్తాత్రేయుడి సాయిబాబా గుడి ఉందేమో నేను చూడలేదు. ఆ సాయిబాబా గుడి ఎక్కడ ఉంటే అక్కడ దత్తాత్రేయుడి విగ్రహం ఉండాలి. తర్వాత దత్తాత్రేయ ఒకవేళ విగ్రహాలు లేకపోతే దత్తాత్రేయుడి పటాల చిత్రపటాలన్నా ఉండాలి. ఆ వంద చూశామని చెప్తున్నారు సంతోషం. సంతోషం మీ కళ్ళు మంచి, మీరు చూశారు సంతోషం. సంతోషం. తర్వాత ఈ నెల 26వ తేదీని దత్త జయంతి, ఈ నెల 26వ తేదీ దత్తాత్రేయుడి జయంతి, ఈ నెల 26వ తేదీని మీ కాపారంలో మీటింగ్ పెడుతున్నాం. పాలకొల్లి లంకలకోడ దగ్గర కాపారంలో దత్తాత్రేయుడి జయంతికి అక్కడ కాపారంలో మీటింగ్ పెడుతున్నాం. ఏంటి గీతా జయంతికి అక్కడ మీటింగ్ పెడతాం. గీతా జయంతికి మేము ఆ రోజుని ఈ గ్రామంలో ఉంటాడు, దిన్నూరు గ్రామంలో ఉంటాడు. అంచేతేమో దత్తాత్రేయుడి జయంతి 26వ తేదీ వచ్చింది కాబట్టి ఇక లంకల కూడదన్న కాపారంలో దత్తాత్రేయుడి జయంతి అక్కడ జరుపుతాం. ఈ సభలో ఈ నెలలో వచ్చి ప్రవచనాలు ఏంటంటే 5వ తేదీన తణుకు, ఈ నెల 5వ తేదీన తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు. ఉదయం ఎవరికి సన్మానాలు ఉన్నాయి అవి డిఫరెంట్ అయ్యి సన్మానాలు ఉన్నాయి. ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి తణుకులో క్షత్రియ కళ్యాణ మండప ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీన సభ ఉంది మధ్యాహ్నం తణుకులో 5వ తేదీన. తర్వాత 23వ తేదీన చించినాడ, 23వ తేదీన చించినాడ గీతాభవనంలో ఉంది. 23వ తేదీన 23వ తేదీ గీతాభవనంలో ఉంది. 26వ తేదీన కాపవారంలో దత్తాత్రేయ జయంతి, 26వ తేదీ కాపారంలో గత్త, 28 రమణ జయంతి, 26 దత్తాత్రేయుడి జయంతి, 28 రమణ జయంతి, 5 తణుకు, 26 దత్తాత్రేయుడి జయంతి కాపవరం, 28 రమణ జయంతి జిన్నూరు రమణ క్షేత్రంలో. తర్వాత జనవరి విషయాలు జనవరి చెప్తాం. భక్తులైనటువంటికి డిసెంబర్ నెలలో రాబోయే కార్యక్రమాలు మీకు తెలియపరచడం. తర్వాత ఈ నెల మేము ఈ నెల గ్రామంలో ఉండం. 17వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి, ఈ నెల 17వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యుడు దత్తాత్రేయుడు గురించి మీకు అర్థం చెప్పాం. సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడు అంటే ఆడు బ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. ఎలా తెలిసినవాడు? సుబ్రహ్మణ్యుడు సుబాగుగా సకం సకం తెలిసినవాడు కాదు, లెస్సగా తెలిసినవాడు కాదు, మోరు మోరుగానే తెలిసినవాడు. సుబ్రహ్మణ్యుడు మామూలుగా ఏదో లెస్సగా బ్రహ్మజ్ఞానం లెస్సగా తెలిసినవాడు కాదు, మోరు మోరుగానే తెలిసినవాడు. బ్రహ్మణ్యుడంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు, సుబ్రహ్మణ్యుడంటే బాగా తెలిసినవాడు, సమగ్రంగా తెలిసినవాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలిసినవాడు. జ్ఞానాన్ని పుట్టికి చావుకి, జ్ఞానానికి అజ్ఞానానికి, నిద్రకి మెలుకుకి, పగలకి చీకటికి అతీతుడు సుబ్రహ్మణ్యుడు, వాడి బ్రహ్మస్వరూపం. జ్ఞానానికి అతీతుడే, అజ్ఞానానికి అతీతుడే, పుట్టుకి అతీతుడే, చావుకి అతీతుడే, నిద్రకి అతీతుడే, మెరుకుకి అతీతుడే, చీకటికి అతీతుడే, పగలకి అతీతుడే, జయానికి అతీతుడే, అపజయానికి అతీతుడే, ద్వంద్వ రహితుడు సుబ్రహ్మణ్యుడు, వాడు సుబ్రహ్మణ్యుడు. వాడు అంటే ఏమి లేదు, సుబ్రహ్మణ్యుడు కొత్త రూపాయి, శివుడు పాత రూపాయి. అంటే శివుడి యొక్క దత్తాత్రేయుడి మేనిఫెస్టో శిరిడి సాయిబాబాని ఎలాగంటారో, శివుడి యొక్క సాయిబాబా, శివుడి యొక్క మేనిఫెస్టేషన్ సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడేమో 1 రూపాయి, శివుడు 5 రూపాయలు. బజార్లో 2 రూపాయలు కూడా మనకు సేల్ చేసుకోవచ్చు, 2 రూపాయలు మారుతాయి. కానీ చూడటానికి మరి కొంచెం 10 రూపాయలు బాగుంటుంది అది. అందుకంటే బజార్లో 5 రూపాయలు మారుతుంది, 1 రూపాయి మారుతుంది. సుబ్రహ్మణ్యుడు 1 రూపాయి, శివుడు కొంచెం 5 రూపాయి. శివుడి యొక్క మేనిఫెస్టేషనే సుబ్రహ్మణ్యుడు. సర్వసాధారణంగా సుబ్రహ్మణ్యుడిని 3 తొందరగా మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వకపోతే ఈ సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. మనకి వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రధానమని దత్తాత్రేయుడు లేదు, సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య ఇది సాయిబాబాను ఎక్కువ గురువారం ఆరాధిస్తారు. ఇంకేదంటే దత్తాత్రేయుడు గురుస్వరూపుడు, గురుస్వరూపం గురువారాన్ని ఆరాధిస్తారు. ఆ గురుస్వరూపమే సాయిబాబా. అలాగే మీకు సుబ్రహ్మణ్యుడి యొక్క సుబ్రహ్మణ్యం వారంలో ఎక్కువ ఆరాధిస్తారని మంగళవారం ఆరాధిస్తారు. మంగళవారం ఆరాధి సుబ్రహ్మణ్యుడిని ఎక్కువ మంగళవారం ఆరాధిస్తారు. సోమవారం విధంగా అయితే శివుడికి ప్రీతి, మంగళవారం ఎక్కువ సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఈ సుబ్రహ్మణ్యుడిని ముఖ్యంగా 3 రకాల మంది ఎక్కువ ఆరాధిస్తారు. ఒకటి, తొందరగా పెళ్లిళ్ళు అవ్వకపోతే ఇంట్లో అమ్మాయిలకి సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు, సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఇలా కొంతమందికి సంతానం తొందరగా కలగరు, ఆ సంతానం కలగటం కోసం కూడా సుబ్రహ్మణ్యుడిని కొంతమంటారు. ఈ లౌకిక విషయాలు నేను చెప్పేది, లౌకిక విషయాలు, భౌతిక విషయాలు. ఇంకోటి అంటే బ్రహ్మజ్ఞానం, కేవలం బ్రహ్మజ్ఞానం అంటే ముత్యపు చెప్పరు. ఇప్పుడు ముత్యపు చెప్ప మనకు ఎలా ఉంటుంది, దూరాన్ని చూస్తే వెండి కింద కనిపిస్తుంది. అలాగే బ్రహ్మములో జగత్తు, జీవుడు, ఈశ్వరుడు కల్పించబడ్డ ముత్యపు చెప్పలో వెండే విధంగా అయితే కల్పించబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక బ్రహ్మము ఒకటే ఉన్నది, ఒకటే వస్తువు, సద్వస్తువు, సత్య వస్తువు, బ్రహ్మము. బ్రహ్మము ఒక్కటంటే ఒక్కటే. ఆ బ్రహ్మము ఎందుకు కల్పించబడ్డాయి ఈ రెండుని, ఏది జగత్తు, జీవుడు, ఈశ్వరుడు కల్పించబడ్డాయి. ఏ బ్రహ్మము ఎందు ఈ మూడు కల్పించబడ్డాయో, బ్రహ్మజ్ఞానం కావాలంటే, బ్రాహ్మణస్థితిని కావాలంటే, బ్రహ్మ విద్యని కావాలంటే సుబ్రహ్మణ్యుడిని బ్రహ్మస్వరూపుడిని ఆశ్రయించండి పెద్దలు చెప్తారు. ఒకటి బ్రహ్మ విద్యకు సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయించండి, అది పారమార్థికంగా. మీకు లౌకిక విషయాల్లో మీ ఇంట్లో పెళ్లిళ్ళు ఆలస్యమత అంటే సుబ్రహ్మణ్యుని ఆరాధించండి. మీకు సంతానం ఇంట్లో ఎవరికైనా సంతానం లేకపోతే సుబ్రహ్మణ్యుని ఆరాధించి సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది లౌకిక ప్రయోజనం, అది పారమార్థిక ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా చెప్పాను. వారి ఈ ఇప్పుడు రాబోయే నెలలో 26 దత్త జయంతి. దత్తాత్రేయుని చాలా మంది దత్తుడు దత్తుడనే పిలుస్తారు. దత్తాత్రేయుడని చాలా మంది దత్త, కొంతమంది దత్తస్వామి అంటారు. దత్తస్వామి వెంకటేశ్వర స్వామి ఎలా అంటున్నాం మనం, వెంకటేశ్వర స్వామిని. అలాగే దత్తాత్రేయుని దత్తాత్రేయుడు అంటే చాలా మంది దత్తస్వామి దత్తస్వామి అంటారు. అలాగే ఈ నెల 26వ తేదీని దత్తాత్రేయుడి జయంతి, తర్వాత 17వ తేదీని సుబ్రహ్మణ్య షష్ఠి. అది అంటే షష్ఠి తిథి, సుబ్రహ్మణ్యుడికి షష్ఠి తిథి ప్రీతి. అంటే సుబ్రహ్మణ్యుని రోజు ఆరాధించుకోలేకపోయినా ఆ షష్ఠి తిథి రోజునైనా, సుబ్రహ్మణ్య షష్ఠి రోజునైనా ఆ స్వామిని కనుక ఆరాధిస్తే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతారు. 365 రోజులు 365 రోజులు కూడా ఆయన్ని ప్రార్థించినటువంటి, ఆయన అర్చన చేసినంత పరిచయం వస్తుందని చెప్తారు సుబ్రహ్మణ్య షష్ఠి. కొంతమంది వారం రోజులు చేస్తారు. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఈవేళ కళ్యాణం చేస్తారు. అలాగే 5 రోజులు 8 రోజులు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం అచ్చిల్లో బాగా చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అచ్చిల్లో బాగా చేస్తారు. ఖర్జూరం బాగా అమ్ముతారు, సంస్కృతం ఖర్జూరం అది బాగా అమ్ము, ఎక్కడ సామాన్యం విపరీతంగా కొంటారు అచ్చిలు. మన జిల్లాలో ఎక్కువ అచ్చిలు ప్రసిద్ధి. తర్వాత ఆచంట్లో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి బాగా చేస్తారు. తర్వాత అచ్చిలు కూడా చాలా బాగా చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి. తర్వాత ఆచంట ఒకటి బాగా చేస్తారు. ఇంకా చాలా చేసి గ్రామాలు చాలా ఉన్నాయి. ముందు రోజున కళ్యాణం చేస్తారు. ఏం లేదు, సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు అంటే ఏం లేదు, శివుడే. శివుడి యొక్క మరొక రూపమే సుబ్రహ్మణ్యుడు. చెప్పాను కదా, వీడు కొత్త రూపాయలు వాడు పాత్ర. తర్వాత ఈ రోజున ఆత్మవిచార మార్గంలో లే చివరి సాక్షాత్కారం ఆత్మ యొక్క శక్తి వల్ల తనంతర తానే సంభవిస్తుంది. అంటే మనకి జ్ఞానం, మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. అందరూ తరిస్తారు, అందరూ బాగుపడతారు. ఒక్కళ్ళిద్దరు బాగుపడితే ఎలాగా, అందరూ బాగుపడాలి, అందరూ తరించాలి, అందరూ బ్రహ్మానందానికి వారసులు అవ్వాలి, అందరికీ శాంతి ఆనందంలో ఊగిసలాడుతూ ఉండాలి. అందరూ బాగుపడిపోవాలి, అందరికీ జ్ఞానం వచ్చేయాలి, అందరికీ జ్ఞానం వచ్చేయాలి. అయితే మనకి లోపం ఏంటంటే చదువుతున్నాం, పారాయణాలు చేస్తున్నాం, కానీ శ్రద్ధ లేదు, శ్రద్ధ తక్కువ. భగవద్గీత చదువుతూ ఉంటాం, ఆ వాక్యం చదివేప్పుడు శ్రద్ధ లేకుండా చదువుతాం. శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. అలా పెద్దలు చెప్పిన మాటలు, మహర్షులు చెప్పిన మాటలు వింటాం, కానీ శ్రద్ధ లేదు. ఆ శ్రద్ధకు ఉండవలసి అసలు లేకపోయినా ఉండవలసిన ఎక్కువ లేకపోయినా ఉండవలసినంత శ్రద్ధ ఉండాలి. భగవంతుడు మనకి ఎక్కువ మనకి ఏవో కొన్ని తెలివితేటలు ఇచ్చాడు. ఉన్న తెలివితేటలను ఎలా ఉపయోగించుకోవటం, చేత కావటం లేదు. ఇంకా తెలివితేటలు ఇచ్చే, ఇంకా తెలివితేటలు ఇచ్చే అడుగుతున్నాం, అలా అడగకూడదు. ఉన్న తెలివితేటలను మనం మనకే కొన్ని తెలివితేటలు ఇచ్చాడు. ఈ సద్వినియోగం చేసుకుని ఈ తెలివితేటల్ని మనకు ఉపయోగించుకుని, మనం బాగుపడటానికి ఉపయోగించుకుని, సమాజానికి బాగుపడటానికి ఈ తెలివితేటలను ఉపయోగించుకు అదనంగా ఏమని అడగవచ్చు. ఉన్న తెలివితేటలనే సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. ఇంకా ఇచ్చే, ఇంకా ఇచ్చే, ఇంకా ఏం చేసుకుంటాం? ఉన్నదే చేతకపోతేనే. లేదా ధనం ఉంది, భగవంతుడు ఎంతో కొంత మనకు ధనం ఇచ్చాడు. మనం అందరం కుబేరులు కాకపోయినా ఎంతో కొంత ధనం ఇచ్చాడు. ఆ ధనాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఆ ధనం మన బాగు చేస్తుందా, పాడు చేస్తుందా? మన ధనం మన చిత్తశుద్ధికి ఉపయోగపడుతుందా? ఆ ధనంతో మనం సత్కర్మలు చేస్తున్నావా? భగవంతుడు ఇచ్చినటువంటి సొత్తుని ఏమైనా భగవంతుడికి ఉపయోగిస్తున్నావా? ఇదంతా ఈ భగవంతుడు ఇచ్చిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఈశ్వర శబ్దములోంచి ఐశ్వర్యం వచ్చింది. అలాగే ఈశ్వర శబ్దం, ఈశ్వరి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఉన్నది ఉపయోగించుకుంటున్నావా? ఉన్నది సద్వినియోగం చేసుకుంటున్నావా? ఈ డబ్బు మనం బాగు చేస్తుందా, పాడు చేస్తుందా? ఈ డబ్బు పెట్టి మనం చెడ్డ పనులు చేస్తున్నావా, మంచి పనులు చేస్తున్నావా? ఇదేమి చూసుకుండా ఇంకా డబ్బు ఇచ్చే, ఇంకా డబ్బు ఇచ్చే, ఈ డబ్బు వల్లే మనం పాడైపోతాండి, ఇంకా డబ్బు ఏం చేసుకుంటాం మనం? ఉన్న డబ్బు మనకి సిగరెట్లు కాల్చుకోవడానికో, లేకపోతే సారా తాగటానికో, లేకపోతే రోజు సినిమాలకు వెళ్ళటానికో, ఇంటికి పనికి వస్తుంది ఈ డబ్బు. ఈ డబ్బుతో మనం పాడైపోతాం, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా పాడైపోవటానికే. ఈ డబ్బు అంతా మనం సద్వినియోగం చేసుకుని, బాగు చేసుకుని, డబ్బు జాగ్రత్తగా ఉపయోగించుకుని, ఇంకా నాకు ఐశ్వర్యం భగవంతుని ఇమ్మని అడిగితే అర్థం. ఉన్న డబ్బే పాడు చేస్తాం, ఇంకా డబ్బు ఇమ్మని అడగటం ఏంటి అసలు? భగవంతుడు మనకి ఏమైనా అవకాశాలు ఇస్తే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇంకా మంచి అవకాశాలు ఇవి అని చెప్పాలి. నా శరీరాన్ని నువ్వు పనిమట్టి కింద ఉపయోగించుకో, నా దేహాన్ని, నా మనస్సును నువ్వు పనిమెట్టుకో ఉపయోగించుకున్నావు. నువ్వు నా ద్వారా పనిచేయి, నేను గొర్రెలైపోయాను, నువ్వు నా ద్వారా పనిచేయని ఈశ్వరుని ప్రార్థించి, మనకి లేని దానికోసం ఎదురు చూడకూడదు, ఉన్నదాన్ని ఏమో సద్వినియోగం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఉన్నదాన్ని సద్వినియోగం చేయటం మానేసి లేని ఇంక ఎప్పుడో ఉన్న దానికోసం ఎదురు చూడటం, ఇది భక్తుడి లక్షణం కాదు. చేతిలో ఉన్నది సద్వినియోగం చేస్తున్నామంటే సున్నా, పెద్ద సున్నా లేదు. ఎప్పుడో రా అది ఇచ్చే, ఇది ఇచ్చేయని ఎదురు చూడటం దానికి, అది భక్తుడి లక్షణం కాదు. అసలు షిరిడీ బాబా ప్రాక్టికల్ మ్యాన్. మీకు అసలు పోగొట్టుకోవలసిన గుణాలే పోగొట్టుకోవటం లేదు. ఏదో అక్కడ విమానం కనిపెట్టా, ఇక్కడ రైలు ఇంజిన్ కనిపెట్టా అంటాం కాదు. అలా పోగొట్టుకోవాల్సిన గుణాలు పోగొట్టుకోవాలి, అప్పుడు కదా ఆత్మ బ్రహ్మజ్ఞానం. అప్పుడు పోనీ విమానం కనిపెడితే ఇది వరకు ఒక రోజు వెళితే ఇప్పుడు గంట వెళ్ళిపోతున్నారు, మంచిది. దానికేంటి? దానివల్ల ఆత్మజ్ఞానం ఏమి రాదు. ఉన్నది పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి కదా. అంటే జుగుప్స పనికి రాదు అన్నారు. జుగుప్స అంటే కొంతమంది ఇతరులను చూసి అసహించుకుంటారు, రోత పడతారు. కొంతమంది ఇతరులను ప్రేమగా చూడరు, అసహించుకుంటూ ఉంటారు. ఆ జుగుప్స మంచిది కాదు అన్నాడు బాబా. జుగుప్స మంచిది కాదు. ఇతరులను మనం ప్రేమించాలి, ఆప్యాయంగా చూడాలి. వాళ్ళ పట్ల అసహ్యం పనికిరాదు, జుగుప్స పనికిరాదు. గాంధీ గారు కుష్ఠరోగులకు కూడా ఆయన చేతితోటి ముట్టుకుని సేవ చేసేవాడు. మనం కుష్ఠరోగులను చూస్తే దూరంగా పారిపోతాం, పైచ్యం రోగులను చూస్తే దూరంగా పారిపోతాం. ఎవరైనా కొంచెం ఆ శరీరంలో ఏదైనా తగన రాగం ఉంటే దూరంగా పారిపోతాం. గాంధీజీ అలా కాదు, వాళ్ళని తాకి వాళ్ళకి సేవ చేసేవాడు. జుగుప్స పనికి రాదు. తర్వాత ఈ అసూయ ఉన్న మనుషులు ఏం చేస్తారంటే, అసూయ వేరు, ఈర్ష్య వేరు. అసూయకి, అసూయ ఈర్ష్య కొంతమంది రెండు కలిపి వాడతారు, కలిపి వాడకూడదు. అసూయ వేరు, ఈర్ష్య వేరు. అసూయ ఈర్ష్య ఒకటి కాదు. అసూయ ఏమిటంటే, ఎదటి వాళ్ళలో ఉన్న మంచిని కూడా చెడ్డగా చెప్పేవాళ్ళు అసూయ పరులు. ఎదటి వాళ్ళలో ఉన్న మంచిని కూడా చెడ్డగా చెప్తారు, అది అసూయ. ఈర్ష్య అంటే వేరు. ఈర్ష్య అంటే ఇతరుల యొక్క వైభవాన్ని చూసి వార్చలేకపోవటం. రిలేటివ్ తేడా ఉంది. ఈర్ష్య అంటే ఇతరుల యొక్క వైభవాన్ని చూసి వార్చలేకపోవటం ఈర్ష్య. ఇతరులో ఉన్న మంచిని కూడా చెడ్డగా చెప్పేది అసూయ. ఇవన్నీ విడుదల. ఇప్పుడు ఈ మాటలనే ఎందుకంటే ఈ మాటల్లోంచి మనం విడుదల అవలక్షణాల్లోంచి ఆత్మజ్ఞాన సముపార్జనకి ఆటంకం కాబట్టి ఇందులోంచి మనం విడుదల పొందాలి. జుగుప్స పనికి రాదు. ఇతరులకు ఏదైనా మనం సహాయ సహకారాలను చేస్తే చేయొచ్చు, కానీ వాళ్ళని చూసి అసహ్యపడకూడదు. ఇప్పుడు చాలా మంది, కొంతమంది ధనం లేని వాళ్ళని, ఐశ్వర్యం లేని వాళ్ళని చాలా తేలిగ్గా లోకుగా చూస్తారు. అది పనికి రాదు. ధనం లేని వాడిని, ఐశ్వర్యం లేని వాళ్ళని చాలా మంది ఏం చేస్తారంటే లోకుగా చూస్తారు. అది పనికి రాదు. అది భక్తుడి లక్షణం కాదు. అది జుగుప్స పనికి రాదు. ఇతరుల్ని ధనం లేదని లోకుగా చూడకూడదు. అవి ఇవన్నీ కూడా మనం మంచి కళ్యాణ గుణాలని అలవర్చుకోవాలి. కళ్యాణ గుణాలు చైతన్యం కాకపోయినా, కళ్యాణ గుణాలు ఆత్మ కాకపోయినా, కళ్యాణ గుణాలు ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరిస్తాయి. కళ్యాణ గుణములు ఆత్మ విచార మార్గముల వలే చివరి ఆత్మ యొక్క అంటే లోపల ఒకటి బ్రహ్మం ఉంది, లోపల చైతన్యం ఉంది. అది దాని దయ లేకుండా అది మనకు తెలియబడదు. అంటే మన ప్రవర్తన, మన ప్రవర్తన, మన జీవిత విధానం లోపల ఉన్నటువంటి సద్వస్తువుకి, ఆ సద్వస్తువు మనకు తెలియబడాలంటే తెలియబడుతుంది, కానీ మనం అనుకుంటే తెలియబడదు. అంటే దాని దయకి మనం పాత్రలు అవ్వాలి. లోపల సద్వస్తువు ఉంది, అది ముద్దుగా లేదు, దాని దయకి మనం పాత్రలు అవ్వాలి. లోపల బ్రహ్మం ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మం ఉంది, దాని దయకి మనం పాత్రలు అవ్వాలి. ప్రస్తుతం ఒక్క నిమిషం సాయిరాం, ఓం శ్రీ సాయి. సాయిబాబా భక్తులందరికీ మానసిక రోగానికి బాబా సాయి, ఓం శ్రీ సాయిరాం. మానసిక రోగానికి మందు అదే, శారీరక రోగానికి మందు అదే. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. శారీరక రోగాలకి మీరు ఏదో తాత్కాలికంగా ఎప్పుడున్నా మందిరి వాడినా, సాయిబాబా భక్తులందరికీ కూడా శారీరక రోగాలకి ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయి. కొంతమంది బెంగలు పెట్టుకుని మానసిక రోగాలు ఉంటాయి. చింత చింత అచింత అచింత చింత చితి చితి ఏం చేస్తుందంటే మన శరీరం, మన శరీరం శవం అయిపోయిన తర్వాత ఈ శవాలను అన్ని శ్మశానాన్ని తీసుకెళ్తారు. దాని చితి మీద పెట్టి కాలుస్తారు. మన శవాలను శుభ్రంగా కాలు చేస్తారు. అది చితి. చితి మీద పెట్టారండి శవాన్ని అంటారు. అది చితి, ఇది చింత. చింత అంటే బెంగలతో ఎప్పుడు ఏడుస్తూ ఉండటం. చచ్చిపోయే వరకు కొంతమందికి ఏదో బెంగ, కొంతమందికి ఒక బెంగలు పెట్టుకునే కారణాలు లేకపోయినా ఏదో బెంగ పోజేసి తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందికి చాలా మంది ఏదో దేని గురించో దాని గురించే భయపడతా ఉంటారు, లేకపోతే బెంగ పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఏ విషయాల వల్లైతే భయపడుతున్నారో, ఏ విషయాల గురించి అయితే భయపడుతున్నారో, మీరు ఊరికే కంగారు పడి భయపడటం కానీ దానికి కారణం ఉండదు. ఆ ఏ అపకారం జరుగుతుందని మీరు భయపడుతున్నారో, అపకారం జరగదు. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. అంటే చాలా మంది ఏదో ఊహించుకుంటారు, ఊహించుకుని భయపడిపోతూ ఉంటారు, అనారోగ్యం తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా మీరు ఊహించుకోవటం వల్ల అనారోగ్యం, ఊహించుకోవటం వల్ల భయం, ఊహించుకోవటం వల్ల అసూయ, ఇవన్నీ ఊహించుకోవటం వల్ల అసహనం, ఇవన్నీ సంకల్పాల్లోంచి ఊహించుకోవటంలోంచి వస్తాయి. ఆ ఊహలు మానేయండి. మన ఊహలు అనవసరమైన ఊహలు ఎందుకు వస్తాయంటే, మన నోట్లో భగవంతుడు రూపం, మీకు సాయిబాబా ఇష్టమైతే సాయిబాబా, భగవంతుడు రూపం మీ మనస్సులో ఉండాలి, ఆయన నామం నోట్లో ఉండాలి. రూపం మనస్సులో ఉండాలి, నామం నోట్లో కనుక ఉంటే మీకు లేనిపోయిన ఊహలు రావు, లేనిపోయిన సంకల్పాలు రావు. అప్పుడు భయాలు తగ్గిపోతాయి మీకు. తర్వాత ఏదో అనవసరమైన విషయాలు ఊహించుకోవడం తగ్గిపోతాయి. మీకు ఒకటి చెప్తున్నాను, ఈ రోజున ఈ చిరమేరంలో వేదిక మీద నేను మీకు చెప్తున్నాను, మీరు ఏ కారణం వల్ల భయపడిపోతున్నారో అది జరగదు. ఊరికే మీరు ఊహించుకుని జరుగుతున్నారు. భగవంతుడు అక్కడ ఉన్నాడు, మిమ్మల్ని చూచేవాడు అక్కడ ఉన్నాడు, మిమ్మల్ని కాపాడేవాడు అక్కడ ఉన్నాడు. అది మీకు తెలియక మీరు కంగారు పడిపోతుంది. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రింగ్. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రింగ్. హర్రి వద్దు, వర్రి వద్దు. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. అంటే మీ మనస్సులోని బెంగలకు మందు ఓం శ్రీ సాయిరాం, మీ శరీరంలో ఉన్న రోగాలకు మందు ఓం శ్రీ సాయిరాం. చితి చింత వలకాట్లు, ఇది చితి, ఇది చింత, మనస్సులో ఉన్నది చింత. చింత అంటే చితే మెరుగన్నారు. చిచి ఆ శవాన్ని 2 గంటలోనో 3 గంటలోనో కాల్చేస్తుంది. ఈ చింత కాదు, జీవితం పొడుగుని మనసును కాలుస్తూ ఉంటుంది. ఆ చితే మెరుగు ఈ చింతకంట. ఈ చింత అంటే బెంగ, లోపల ఉన్న బెంగ. ఏదో బెంగలు పెట్టుకుంటారు, ఏదో కల్పించుకుంటారు, జీవితం పొడుగునా ఏడుస్తూ ఉంటారు. ఈ చింతకంటే ఆ చితే మెరుగు, ఏదో గంటలోనో 2 గంటలోనో ఆ శరీర శవాన్ని కాల్చేస్తుంది. ఈ చింత ఉంది చూశారు, ఈ చింత జీవితం పొడుగునా కాలుస్తుంది. ఈ చింత పోవాలంటే ఆశ్రయించండి, మీ ఇష్టదేవతను ఆశ్రయించండి. దేవతాపురుషుని, మహాజ్ఞాని మహాగురువు దేవతాపురుషుని ఆశ్రయించి ఆ చింతను తొలగించుకోండి అని పెద్దలు చెబుతున్నారు. ఆ చింత డాక్టర్ దగ్గరికి వెళితే పోదు. శారీరక రోగాలు ఉన్నవాళ్ళు, శారీరక రోగాలు ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎలా వెళతారు? మానసుడు మనస్సులో బాధపడేవాళ్ళు అంతమంది మా దగ్గరికి వస్తారు. శారీరక రోగాలు ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి ఈ హాస్పిటల్ని ఎలా తెలియదు. మనస్సులో బెంగ పెట్టుకున్న వాళ్ళు అంతమంది వస్తారు. మేము 100కి 100 మందిని కాకపోయినా 99 మందికి క్యూర్ చేయగలం. మాది ఒక హాస్పిటల్ లాంటిది. ఏది చింతకు సంబంధించి శరీరానికి రోగం మెరుగు చింతకంటది. ఇదే 10 రోజులు 15 రోజులు జ్వరం వస్తుంది, 10 రోజులు 15 రోజులు బాధపడింది. అలా చింత అలా కాదు, చింత అలా కాదు, పీడించేస్తుంది పట్టుకుని. అంచేత మనస్సును ఖాళీ చేస్తుంది, మనస్సును ఖాళీ చేస్తుంది, లోపల క్షోభ తీసుకొస్తుంది. ఏ రోజునైతే చనిపోతారో తర్వాత సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి శ్రాద్ధం తద్దినాలి పెడతారు. ఆ జీవుడి కోసం, ఆ జీవుడి యొక్క క్షేమం కోసం, ఆ జీవుడికి మా వాళ్ళ పట్ల మనకున్న కృతజ్ఞత తెలియపరచడం కోసం తద్దినాలు, సంవత్సరానికి ఒకసారి తద్దినం అయి పెడతా ఉంటారు. ఆ జీవుడికి మన కృతజ్ఞత తెలియపరచడం కోసం వాళ్ళు జీవించుండగా మనకు ఎంతో మేలు చేసి ఉంటారు. మన పండుగ మన కోసం చెమట కాల్చుంటారు, మన కోసం ఏదో బాధలు పడి ఉంటారు. అంటే వెంటనే వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళ కోసం తద్దినాలు రోజులు ఏం చేస్తారంటే వాళ్ళ జ్ఞాపకార్థం ఇంట్లో 4 భోజనాలు పెడతా ఉంటారు సంవత్సరానికి ఒకసారి. మీకు అవకాశం ఉంటే ఏం చేయాలంటే తద్దిన రోజున ఎవరికో 4 అన్నం పెట్టడమే కాకుండా మీ ఇంట్లో ఏదైనా ఆవు ఉంటే, ఇప్పుడు ఇక్కడ రాగానే స్టేజ్ మీదకి రాగానే గోదాన సంబంధించిన కాగితాలు ఇచ్చాను నాకు, గో సంరక్షణ కాగితాలు ఇచ్చాను, నేను చదవలేదని కదా. మీ ఇంట్లో ఆవు ఉంటే, మీ ఇంట్లో లేకపోతే మీ ఊళ్ళోనే ఏదో ఆవులు ఉంటాయి కదా, ఆవులకి వెళ్ళి మీ ఇంటికాడ మీ పెద్దలు చనిపోయిన రోజున తద్దిన రోజున మీరు ఎలాగా తింటారనుకోండి, మీరు తినేస్తారు మీ కోట ఎలాగా ఆపరు, మీ కోట మీరు ఎలాగా తినేస్తారు. ఆ తద్దిన రోజున మీ ఇంట్లో ఉన్న ఆవులకు కానీ లేకపోతే మీ ఊళ్ళో మీ పక్క ఇంటి వరకు ఎవరికి ఆవులు ఉంటాయనుకోండి, ఆవులకి వెళ్ళి తోటకూర కానీ బచ్చల కూర కానీ ఇటువంటి కూరలు కొంచెం పెట్టాలి ఆవులకి. ఒక ఆవుకి పెడితే సరిపోదు. మనం వండుకుంటాం కదా తోటకూర కానీ బచ్చలు ఆకుకూరలు పెట్టాలి. తర్వాత దోసకాయ కానీ బీరకాయ కానీ, ఈ కాయలు ఉన్నాయి కదా దోసకాయలు బీరకాయలు, అటువంటి బీరకాయలు కూడా ఏ చెట్లు అది మామూలుగా తెరవి పిండి ఎలా పెడతాం అలా బీరకాయ పెడితే తినేస్తుంది, అలా కూడా కొంచెం పెట్టాలి. ఆకుకూరలు ఒకటి, బీరకాయలు మనం తిని కూరలు ఒకటి ఆ రోజున తద్దిన రోజున ఆవులకి పెడితే అది వాళ్ళకి మంచిది. ఆవులకి సర్వసాధారణంగా పెట్టరు, గోవుకి పెట్టడం. గోవుకి పెడితే సరిపోతుంది. ఆకుకూరలు కానీ మామూలుగా కూరగాయలు కానీ మనం తిని కూరగాయలు ఏదైనా పెడితే మంచిది, మంచిదని చెప్తున్నాను. అది ఇంతకీ ఈ నామరూపాలను ఆరాధించవచ్చు, ఈ రూపాన్ని ఆరాధించవచ్చు. వాళ్ళని ఆరాధించి మన హృదయంలో తత్వాన్ని తెలుసుకు, శాంతి మన హృదయంలో ఉంది. తర్వాత మనకి మనం సంపాదించి కూడా న్యాచురల్గా ఉండాలి, కృత్రిమంగా ఉండకూడదు. మాట కృత్రిమంగా ఉండకూడదు, జీవిత విధానం కృత్రిమంగా ఉండకూడదు. మనకి ఏదైనా వైరాగ్యం ఉందనుకోండి, వైరాగ్యం ఉంటే సహజంగా ఉండాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస భార్యను అడిగారు, చాలామంది వైరాగ్య పురుషులు ఉన్నారు, మీ ఆయన్ని చాలామంది దేవుడితో సమానంగా పూజిస్తున్నారు, మిగతా వైరాగ్యవంతునికి మీ ఆయనలో ఉన్న వైరాగ్యానికి తేడా ఏంటని శారద మాతను అడిగారు. అయితే చాలామంది వైరాగ్యవంతులు ఉండొచ్చు, మా ఆయన ఒక్కడే కాదు, కానీ మా ఆయన వైరాగ్యం సహజమైన వైరాగ్యం. మా ఆయనకు ఒక్కడికే వైరాగ్యం ఉంది, ప్రపంచం ఎవరికి వైరాగ్యం లేదని నేను చెప్పటం లేదు, కానీ నా భర్తకున్న వైరాగ్యం సహజం, మోస్ట్ నేచురల్ అండ్ నార్మల్. తనకు వైరాగ్యం ఉన్నట్టు కూడా ఇతరులకు కనపడదు, నాకేదో వైరాగ్యం ఉందని తాను అనుకోడు. మామూలుగా పురుషులు వాళ్ళ భార్యలను ఎలా గౌరవంగా చూస్తున్నారో నన్ను కూడా అంత గౌరవంగా చూస్తాడు పరమహంస. అయితే నాకు అప్పుడు వస్తువులు కూడా చేయించాడు, నేను పెట్టుకోకపోయినా మెల్లో వస్తువు కూడా చేయించు. ఏంటి పరమహంస గారి భార్యకి వస్తువు చేయించారని మీరు అనుకుంటే మీరు నోరు నిప్పు కానీ ఆయనకి ఏమి ఉండదు, అది వైరాగ్యం. ఆ వస్తువు చేయించడం కూడా వైరాగ్యమే, నేచురల్ డిస్పెషన్. మస్ట్ న్యాచురల్ డిస్పెక్షన్. ఆయన టీచింగ్ కూడా రమణ రామకృష్ణ పరమహంస దేవుడు, ఆయన టీచింగ్ కూడా మోస్ట్ సహజంగా ఉంటుంది. మోస్ట్ ఆయన వైరాగ్యం ఎంత సహజంగా ఉంటుందో ఆ బోధ కూడా అంత సహజంగా ఉంటుంది. ఈ స్వామి వివేకానంద బిఏ ఎంఆర్ఏ చదివాడు, ఆ చదువులు కూడా పిచ్చుంది కొంత. ఆయన ఒకసారి ఏదో మాట్లాడుతున్నాడు, మొట్టమొదటిలో పరమహంస గారి దగ్గరికి వచ్చి, ఏముండవు మాకేమి పరమహంస గారు, మాకేమి గుడ్డి నమ్మకాలు లేవండి అన్నాడు. ఇటు దేవుడు లేడు, అటువంటి వాళ్ళతో కొన్నాళ్ళు స్నేహాలు చేసి చూడాలి. తర్వాత ఏతువాదులు, ఏతువాదులని ఏతువాద సంఘాలు, నాస్తిక సంఘాలు ఏమున్నాయి కదా, ఏమున్నాయి. ఆయన ఏం చెప్పాడు, ఏముండో గుడ్డి నమ్మకాలు మాకు లేవండి. అప్పుడు గురువుగా ఊరికి మామూలుగా చూడటానికి వచ్చాడు, కానీ గురువుగా స్వీకరించలేదు రామకృష్ణుడు. ఏముండో మాకేం గుడ్డి నమ్మకాలు లేవండి అన్నాడు. అంటే రామకృష్ణుడిలో ఉన్న బోధలో ఉన్న ఆ న్యాచురాలిటీ చూడ, నమ్మకానికి అసలు కళ్ళు లేవే. నమ్మకానికి కళ్ళుంటే ఆ కళ్ళు పోతే అప్పుడు గుడ్డి తగ్గుతుంది నమ్మకం. నమ్మకానికి అసలు కళ్ళు లేవు. నమ్మకానికి కళ్ళు లేనప్పుడు నమ్మకానికి గుడ్డి ఎలా వస్తుంది, గుడ్డి తన వల్ల వస్తుంది, నరేనంటే బిగిసిపోయాడు. మోస్ట్ న్యాచురల్, మోస్ట్ నార్మల్, మోస్ట్ బ్యూటిఫుల్ అన్న వండర్ఫుల్ టీచర్. ఇంగ్లీష్ బుక్లో ఏం చెప్పలేదు ఆయన. గుడ్డి నమ్మకం, మనిషికి కళ్ళు ఉన్నాయి, నమ్మకానికి ఎక్కడ కళ్ళు లేవే. నమ్మకానికి కళ్ళు ఉంటే దానికి కళ్ళు పోతే నమ్మకానికి పోని గుడ్డిది అయిపోయింది నమ్మకం అని చెప్పొచ్చు. కళ్ళు లేనిది, అసలు కళ్ళే లేని దానికి గుడ్డితనం వచ్చిందని ఎలా చెబుతావు అయ్యా అంటే అతని మాట పడిపోయింది నరేంద్ర. అవన్నీ పుస్తకాల్లో చదువుకుని చదువు. రామకృష్ణుడు భార్య పేరు శారద, చదువుల తల్లి. ఈ లలిత సహస్రనామాల్లో, ఈ దేవి యొక్క నామాల్లో శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతి. దేవి పేర్లు చాలా ఉన్నాయి, కానీ శంకరాచార్యుల వారి హృదయానికి అత్యంత ప్రీతికరమైన పేరు శారద. ఆ శారద అనే పేరు వచ్చేవాడికని శరీరం పొంగిపోయాయి. శారద అంటే దేవి నామాలు చాలా ఉన్నాయి, కానీ శారద అనేది ఇప్పటికని పొంగిపోయేవాడు. ఆ విద్య కవిత్వం ప్రవాహం, మహాప్రవాహం కెరటాలతో వచ్చింది శారద. అందుకే శృంగేరి శారద. శారద అంటే మహా సరస్వతి, శివుని తోబుట్టు, మహాశివుడి యొక్క తోబుట్టు మహా సరస్వతి. వాళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు, స్వచ్ఛముగా ఉంటారు. శివుడు తెలుపు రంగు, సరస్వతీదేవి కూడా తెలుపు, మహా తెలుపు, చదువుల తల్లి శారద. ఆ శారద అని పేరు వినేటప్పటికే అది కవిత్వం వచ్చేసింది. ఆ పేరు శారద అంటే దేవీ నామాలు చాలా ఉన్నాయి, కానీ శారద అనే పేరు. శృంగేరి అక్కడ కూడా అమ్మవారి పేరు శారద అని పెట్టాడు. ఆ శారద అని పేరు చెప్పడానికి పొంగిపోయే కవిత్వ ప్రవాహం. ఈ జ్ఞాపకాలు ఎందుకు వస్తున్నాయి, రామకృష్ణుడి భార్య పేరు శారద. శంకరాచార్య వారు ఎందుకు జ్ఞాపకం వస్తున్నారంటే సరస్వతీదేవి పేరు శారద. అంటే సరస్వతీదేవికి శారద ఒకటేనా పేరు? శారద శారద ఒకటేనా పేరు? చాలా పేర్లు ఉన్నాయి సరస్వతీదేవికి. సరస్వతీదేవికి శారద అనే పేరు ఒకటే కాదు, చాలా పేర్లు ఉన్నాయి, కానీ శారద శారద అంటే అత్యంత ప్రీతిపై. ప్రథమాచార్యుడు మొదటి ఆచార్యుడు, ప్రథమాచార్యుడు మొదటి ఆచార్యుడు. యేసుక్రీస్తు మతస్థులకి బెత్తలహం ఎటువంటిదు, హిందూ మతస్థులకి కాలడి ఎటువంటి. కాలడి అంటే శంకరాచార్య వారు జన్మస్థలం. యేసుక్రీస్తు మతస్థులకి బెత్తలహం ఎటువంటిదు, మన ఆచార్యుడు ఆచార్యుడు ప్రథమాచార్యుడు మొదటి ఆచార్యుడు సరస్వతి. ఇది శారద శరద్ద శరద్ద. సారము తెలిసేది, సారము తెలిపేది శరద్ద. అంటే సారము ఒక బ్రహ్మ విద్య, మిగతాయన్ని కల్పితములే, మిగతాయన్ని కల్పి పొట్టకు సంబంధించిన విద్యలు, మిగతాయన్ని శరీరానికి సంబంధించిన విద్యలు, మనస్సుకు సంబంధించిన విద్యలు, ఏదో పొట్ట కోసం చెప్పుకునే విద్యలు. కానీ నీ హృదయంలో ఉన్న సారాన్ని తెలిపేది శరద. నీ హృదయంలో ఉన్న సారం, నీ హృదయంలో ఒక సారం ఉంది, ఆ సారాన్ని తెలిపి శరద శరద సారం సారం సారద సారాన్ని తెలిపేది శారద. సరస్వతీదేవికి మరో సరస్వతీదేవికి మహా చాలా పేర్లు ఉన్నాయి. ఆ శారద అనే పేరంటే ఆచార్యుడు వారికి బాగా చదువులే తల్లి. ఆ వివేకం ఒకటి, గుడ్డి నమ్మకం అన్నాడు, గుడ్డి నమ్మకాల మీద మాకు విశ్వాసం లేదు. అనేది గుడ్డి నమ్మకాలు అంటూ లేవయ్యా, నమ్మకానికి కళ్ళే లేవు. నమ్మకానికి కళ్ళుంటే ఆ కళ్ళు పోతే నమ్మకం గుడ్డి తవ్వనొచ్చు నువ్వు. అదికే ఇక్కడికి ఒకటి మీరు బాగా గ్రహించండి, ఒకటి భక్తి, రెండు తెలివి. తెలివి అందరికీ ఉండాలి, మీకు అందరికీ తెలివి ఉండాలి, అందరికీ వివేకం ఉండాలి. ఇది మీరు బాబా గుళ్ళలోకి వస్తున్నాం మన నిజంగా. ఈ రెండు పరస్పర విరుద్ధాలు కాదు. మనకు నిజమైన భక్తి ఉంటే మన తెలివి పెరుగుతుంది, మనకు నిజమైన తెలివి ఉంటే భక్తి పెరుగుతుంది. వాడు బాగా తెలివైన వాడు అనుకోండి, ఆడికి భక్తి లేదనుకోండి, వాడి ధైర్యం లోపల వాడికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక తెలియనితనం, ఒక తెలియనటువంటి ఒక లోపం ఇది అక్కడ ఉందని అర్థం. అంటే ఈ రెండు పరస్పరం విరోధాలు కాదు, పరస్పరం సహకరించుకుంటాయి. నీకు భక్తి ఉంటే నీ తెలివిని పెంచుతుంది, నీకు తెలివి ఉంటే భక్తిని పెంచుతుంది, తెలివికి భక్తి సహకరిస్తుంది, భక్తికి తెలివి సహకరిస్తుంది. రెండు అంటే తెలివితేటలు కూడా కొంతమంది పుట్టుకతోటే తెలివైన వాళ్ళు అవుతారు. వాళ్ళు పుట్టుకతో తెలివైన వాళ్ళు అయితే మంచిది. మనం తెలివితేటలు నేర్చుకోవాలి, నేర్చుకుంటే కూడా ఎంతో కొంత తెలివి మనకు వస్తుంది, నేర్చుకోవాలి మనం. పరిశీలన శక్తి, ఒక వస్తువును చూసినప్పుడు, ఒక మనిషిని చూసినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, ఈ సంఘటన ఇలా ఎందుకు జరిగింది, అయితే మన ఇంట్లోనే ఏ పేచీలు వస్తూ ఉంటాయి, ఈ పేచీలు ఎందుకు వస్తున్నాయి, సమాజంలో ఇంత ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి, ఇంత అల్లరి ఎందుకు సమాజంలో ఉంది, ఇంత అశాంతుడు సమాజం ఊగిసలాడిపోతుంది, ఉడికిపోతుంది, ఈ పరిస్థితి ఏమిటని చక్కగా అలా పరిశీలించటం వల్ల కూడా మనకు తెలివితేటలు, తెలివితేటలు కూడా పెరిగితే పరిశీలించాలి. ఆ పరిశీలించే మనకు బుద్ధి కనుక అంటే, ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, అలా ఎందుకు జరిగిందా సంఘటన, అలా పేచీలు ఎందుకు వస్తున్నాయి, అలా పరిశీలించడం వల్ల తెలివి పెరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యన అంబానీ పేచీలు అవుతున్నాయి, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళిద్దరికీ పేచీలు అవుతున్నాయి, వాళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరికి, వాళ్ళిద్దరు అన్నదమ్ములకి 90,000 కోట్ల ఆస్తి. వాళ్ళ తండ్రి నెలకు 500 రూపాయలు జీతం ఉద్యోగం చేసాడు, ధీరుభాయ్ అంబానీ. ఈ కొడుకులు పెద్దోడి పేరు ముఖేష్, చిన్నోడి పేరు అనిల్. అనిల్ ఏదో ఉంది, పోయి పేర్లు ఏదైతే మనకెందుకులండి. వీళ్ళు ఇప్పుడు పేపర్లో ఏ రాస్తున్నారు, ఏ పేచీలు, డైరెక్టర్ల పేచీలు, ఆస్తి కోసం. ఈ వాడు ఈ సంపాదించినంత ఎక్కువ ధీరుబాయ్ అంబానీ, ధీరుబాయ్ అంబానీ. ఈ పెద్దవాడి పేరు ముఖేష్, చిన్నవాడి పేరు ఇదాన్ని లేదా పేరు ఉంది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యనే ఎప్పుడైతేనే పేచీ ఉంది. అది పేచీకి కారణం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బుల కోసం, ఆస్తుల కోసం, డబ్బు కోసం పేచీ పడుతున్నారని, ఆస్తుల కోసం పేచీలు పడుతున్నారని ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు. అదంతా అబద్ధం, అహంకారం వల్ల వచ్చింది పేచీ. నేను గొప్ప, నేను గొప్ప, బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అరుణాచలంలో నేను గొప్ప, నేను గొప్ప అన్న దాన్ని బట్టి అవి ఈశ్వరుడు జ్యోతిస్తంభ రూపం ధరించాడు. ఇప్పుడు ఈ అన్నదమ్ముడు ఇద్దరికి అది మనం పురాణాలు రాస్తేనామో, ఇప్పుడు జరుగుతున్న మీ పేపర్లో చదువుతున్న మీ పేచీ 90,000 కోట్ల మీద ఆస్తున్న పేచీ 90,000 కోట్లు ఇద్దరిది ఏం తింటారో తెలియదు. ఎలానే తినేది, ఎప్పటికైనా ప్రజలు అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళే తింటారు, వీళ్ళు తినేది ఏం కాదు. వీళ్ళకి ఇమారాల మీద తిరగటానికి, ఏదో రైళ్లు ఏసీల్లో తిరగటానికి బాగుండు లేదు. సొంత విమానం కొనుక్కున్నారు అన్నదమ్ముడు ఇద్దరు, తమ్ముడు ఒక విమానం కొనుక్కున్నారు, అన్నగారు ఒక విమానం కొనుక్కున్నాడు, విమానంలో తిరుగుతున్నారు సరే. కానీ ఇప్పుడు ఇంతకీ వాళ్ళకి పేచీ రావడానికి పేపర్లో రాసేది నిజం కాదు, అహంకారం వాళ్ళిద్దరికి నేను గొప్పవాడినా నేను గొప్పవాడన్న పేచీ వల్ల అక్కడి నుంచి అహంకారంలోంచి పేచీ ప్రారంభం. ఈ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, అహంకారం ఉంటే నేనున్నాను, అహంకారం ఉంటే జీవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే జగత్తు ఉంది, అహంకారం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే ఘర్షణలు ఉన్నాయి, అహంకారం ఉంటే ఆందోళన ఉన్నాయి, అహంకారం ఉంటే భేదాలు ఉన్నాయి, అహంకారం ఉంటే చావులు ఉన్నాయి, అహంకారం ఉంటే పుట్టుకలు ఉన్నాయి. ఇవన్నీ అహంకారం, అది ఉంటే అంతా ఉంది, అది ఉంటే స్వర్గలోకం ఉంది, అది ఉంటే నరకలోకం ఉంది, అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు, ఏది లేదు, నువ్వు మిగిలితావు. ఒక రమణ భక్తుడు అన్నాడు, ఏదో రమణ మహర్షి గారు ఏదో పెద్దవాడు, ఆయన ఉండగా ఎప్పుడు దర్శనానికి మనం కష్టపడేవాడు, చింతా దీక్షితుడని ఒక ఆయన ఉండేవాడు, నర్సాపురంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ చేశాడు. ఎప్పుడో పూర్వం ఎప్పుడో ఏదో సంవత్సరానికి ఒకసారి రమణ మహర్షి గారిని దర్శనం చేసుకుని వెళ్తా ఉండేవాడు సంవత్సరానికి ఒకసారి. కష్టగోడవాడలో కూడా కొంతకాలం, నర్సాపురంలో కూడా ఏదో అప్పుడు, ఎప్పుడో పూర్వం మాట నేను చెబుతున్నాను. భగవానికి ఎప్పుడైనా దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు, వెళ్ళాక ఉన్నాడు, ఏదో నిన్ను చూస్తున్నాను, నేను వచ్చినప్పుడు పెద్ద మాటలు లేకపోయినా కొంచెం నవ్వుతున్నాను, నవ్వు కొంచెం నవ్వు ముఖం పెడుతున్నావు, బాగానే ఉంది, ఎప్పుడైనా 4 మాటలు అడిగితే ఓ మాట కూడా చెబుతున్నావు, బాగానే ఉంది, ఏదో నిన్ను చూడాలని అనిపిస్తుంది, వచ్చి చూసుకుంటున్నాను, నువ్వు కొండ మీదకి వెళుతున్నావు, పైకి వెళ్ళేటప్పుడు చూస్తున్నాను, కింద మీదకి వస్తున్నావు, కింద మళ్ళీ నడిచి వస్తున్నావు, కిందకి రావటం కూడా చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను, నువ్వు ఎలా కూర్చుంటున్నావో చూస్తున్నాను, నువ్వు ఎలా తింటున్నావో చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను. ఏదో ఒకసారి చూసాం కదా రోజు చూడటం, ఎందుకు నరసాపురాంత రోజు ఏం తిరుగుతాం అరుణాచలం అనుకుంటున్నాను, అనుకుని నిన్ను చూడకుండా ఉండలేక వస్తున్నాను, చూస్తున్నాను, వెళుతున్నాను, చివరకు నువ్వు చేసింది ఏంటంటే నువ్వు ఉన్నావు నేను పోయానన్నాడు. నేను చూడటానికి వచ్చినందుకు ఫలితం ఏంటంటే నువ్వు చేసింది నువ్వు ఉన్నావు నేను పోయాను. అంటే ఆత్మ ఉంది మనసు పోయి, ఏదో సరదాగా నేను నరసాపురం చూడటానికి వచ్చి ఇప్పుడు ఏ తపస్సులు చేయలేదు, రమణ 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 పొలిబొబ్బలేదు,
ఇప్పుడు చిరతలు పుచ్చుకోలేదు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు సెలవులు ఇచ్చినప్పుడు చూడటానికి వస్తున్నాను పెడుతున్నాను, నువ్వు అన్నం తింటాడో చూస్తున్నాను, నడుస్తుంటే చూస్తున్నాను, ఎవరితో మాట్లాడుతుంటే చూస్తున్నాను, ఎవరైనా చూసి నవ్వుతండ్రి నవ్వు చూస్తున్నాను, ఉదయం సాయంత్రం వాకింగ్ తడతా కొండ మీదకి వెళతాండో చూస్తున్నాను, వస్తుంటే చూస్తాను, అయితే బాగానే ఉందనుకుంటున్నాను. చివరికి వచ్చేటప్పుడు ఏమైందంటే నేను పోయాను, నువ్వు మిగిలావు, ఇదేంటి ఇదేం పద్ధతి ఇలా చేసావు అంటే మనసు పోయింది, ఆత్మ మిగిలి, అహంభావన పోయింది, వ్యక్తిభావన పోయింది, వ్యక్తి విద్యాత్మ పోయింది, సత్యాత్మ మిగిలింది, విద్యాజ్ఞాని పోయింది, సత్యజ్ఞాని మిగిలింది. ఏదో సరదాగా నవ్వుతున్నావు కదా, సరదాగా మాట్లాడుతున్నావు, నేను వస్తాంటే ఇలా చేసావు నువ్వు వచ్చేవాడు. నేనే పెద్ద తపస్సులు చేయలేదు, ఏదో ఉద్యోగం చేసుకుని కాలక్షేపం చేసేవాడిని, నేనేం తపస్సులు చేయలేదు. కొంతమంది చేసి తపస్సులోనే కల్మషం ఉంటుంది. ఒక ఆత్మజ్ఞాన సముపార్జనకు తప్పించి, బ్రహ్మజ్ఞాన సముపార్జనకు తప్పించి, మనం ఎవరో మనం తెలుసుకోవడానికి తప్పించి, మన స్వరూప సాక్షాత్కారం తప్పించి, ఏ వస్తువులైతే దుఃఖం అనేది లేదో, ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, ఏ వస్తువు అయితే లోకానికి దేహానికి ఈ క్షోభకి ఆందోళనకి అతీతమైనదో, ఏ వస్తువు అస్వతంత్రం కాదు, ఏ వస్తువు అయితే స్వతంత్రమైనదో, ఆ వస్తువు కోసం చేసే తపస్సులనే కల్మషం ఉండదు. కొంతమంది అధికారం కోసం తపస్సు చేస్తారు, కొంతమంది ఏదో మంచి మంచి విషయాలు సాధించడానికి కూడా తపస్సు చేస్తారు, కొంతమంది బాగా చదువు రావాలని తపస్సు చేస్తారు, కొంతమంది బాగా డబ్బు సంపాదించుకోవాలని తపస్సు చేస్తారు. ఇలా రకరకాలుగా తపస్సులు ఉండాలి. కొంతమందికి రాజ్యం పోతే ఆ రాజ్యం మళ్ళీ సంపాదించుకోవడం తపస్సు, ఇవన్నీ తపస్సులే. కానీ ఈ తపస్సుల్లో, ఈ లోక ప్రయోజనాల కోసం చేసే తపస్సుల్లో ఎంతో కొంత దోషం ఉంటుంది. ఎట్టి కించిత్తు కూడా, చింతాకంత కూడా, నలుసంత కూడా దోషము లేని తపస్సు ఏదైనా ఉంటే బ్రహ్మజ్ఞానం కోసం చేసే తపస్సు అది ఒకటి, అది తపస్సు. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని పొందటానికి నువ్వు చేసే ప్రయత్నమే తపస్సు. అయితే మిగతా తపస్సులు కదండి, తపస్సులు అవ్వచ్చు, అందులో దోషాలు ఉంటాయి. అయితే వైరాగ్యం నార్మల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. మనకున్న మన మాట మన చేత ఎలా ఉండాలి? నార్మల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. మన చేతులు చేసే పనిలో వైరాగ్యం ఉండాలి, నోటితో మాట్లాడే మాటలో వైరాగ్యం ఉండాలి, దైనందిన జీవితంలో మన ప్రవర్తనలో వైరాగ్యం ఉండాలి. ఎక్కడ చూసినా వైరాగ్యమే. ఆ వైరాగ్యం కూడా కృత్రిమ. అదే రామకృష్ణుడి భార్య చెప్పింది కదా, చాలా మందికి వైరాగ్యం ఉండొచ్చు, అలాగే రామకృష్ణుడికి కూడా వైరాగ్యం ఉంది, వాటి నిజమే. అయితే ఈ వైరాగ్యం మోస్ట్ న్యాచురల్, మోస్ట్ నార్మల్. ఒకసారి నాకే ఆయన గురి చేయించి ఇచ్చాడు రామకృష్ణుడు. మీరు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, భార్య గురి చేశాడు ఆడికి వైరాగ్యం ఏంటో అనుకుంటారు. అందులో కూడా సహజమైన వైరాగ్యం, అది చూచేవాడికి అలా అనిపిస్తుంది, అది కూడా వైరాగ్యమే. ఆ మాట నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మాకు గుడ్డి నమ్మకాలు కుదరమండి అంటాడు నరేంద్ర. గుడ్డి నమ్మకం, నమ్మకానికి కళ్ళు ఉండవే, నమ్మకానికి కళ్ళు ఉండి ఆ కళ్ళు పోతే గుడ్డి నమ్మకం. నువ్వు ఎక్కడ ఉన్నావు? నమ్మకానికి కళ్ళు ఉంటాయి, నేను ఎక్కడ వినలేదు. గుడ్డి నమ్మకం నేను ఎక్కడ వినలేదు. అది వండర్ఫుల్ టీచర్. అదే పిహెచ్డీ చేశాడు రామకృష్ణుడు, సంతకం కూడా పెట్టలేదు. ఎక్కడి నుంచి కల్పించుకున్నాడు ఈ మాధుర్యం? ఎక్కడి నుంచి వచ్చిందో సరస్వతి? అభ్యాసం నుంచి, వైరాగ్యంలో. కాలేజీలో చదువుకు నేర్చుకున్నది కాదు, నేర్చుకున్న మాటలు నేర్చుకున్నట్టు నేర్చుకుంటూనే ఉంటాయి, నేర్చుకునే మాటలు నేర్చుకున్నట్టు ఉంటాయి, కల్పించుకున్న వైరాగ్యం కూడా అంతే. ఆత్మానుభూతి లోపల దేనైతే వెతుకుతున్నావో దాని తాలూకు దయ లేకుండా దాన్ని పొందలేవే, దాని తాలూకు దయ లేకుండా దాన్ని పొందలేవు. దానికి అనుగుణంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. లోపల వస్తువుకి అనుగుణంగా మన జీవితాన్ని, అంటే లోపల ఈ మంచి మాటలు మీరు వింటున్నారనుకోండి, శ్రద్ధగా వింటున్నారనుకోండి, మీరు మంచి మంచి మాటలు ఇంటికాడ నోట్బుక్లు రాసుకుని నోట్ డౌన్ రాసుకుంటున్నారనుకోండి, అన్ని రాసుకుంటున్నారనుకోండి, ఆ మనసులో ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మంచి మంచి మాటలు మననం చేసుకుంటున్నారనుకోండి, మననం చేసుకుంటే అప్పుడు మీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం ఆగిపోతుంది. మీరు అందరూ జ్ఞానులైపోతారు, కంగారు పడకండి. మీ సుఖం కోసం మీ ఇంట్లో వాళ్ళ మీద కానీ, బయట వాళ్ళ మీద కానీ, సమాజం మీద కానీ హెచ్చుతగ్గు, జీవితం అన్నాక హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఈ పుణ్య ప్రారంభం ఒక రకంగా ఉంటుంది, పాప ప్రారంభం ఒక రకంగా ఉంటుంది. ఆ పుణ్య ప్రారంభం అహంకారానికే, పాప ప్రారంభం అహంకారానికే. అది మీరు ఊరికే మీరు వేరుగా మీకు జ్ఞానం సంపాదించుకుంది, అది మీరు ఒక దృశ్యం కింద చూస్తూ ఉంటారు, అది దృశ్యం కింద చూస్తూ ఉంటారు. అది మిమ్మల్ని ఆ ప్రారంభం అనిపించేటప్పుడు కూడా అది మిమ్మల్ని అంటారు. ఎప్పుడో కదా మీరు అందరూ జీవనముక్తులైపోతారు. సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకోండి. శరీరం ఉండగానే మీరు ముక్తి స్వరూపం పొందుతారు. ఆ డైజెస్ట్ చేసుకోవటంలో సబ్జెక్ట్ బాగా అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకున్న ఇంటికాడ నోట్ డౌన్ చేసుకోండి, మననం చేసుకోండి, మనసులో తిప్పుకోండి ఆ వాక్యాన్ని, మనసులో తిప్పుకోండి లోతుల్లోకి. ఆ వాక్యం యొక్క అర్థం మీకు తెలియకుండా హృదయం యొక్క లోతుల్లోకి, ఆ లోయల్లోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. అక్కడి నుండి పరమశాంతి, శాశ్వత శాంతి మీ సహస్రాలకు అందుతూ ఉంటుంది. అప్పుడు సమాజం మీద కానీ బాహ్యమైన సంఘటన మీద కానీ మన శాంతి కోసం, మన సుఖం కోసం ఆధారపడి ఉండవలసినటువంటి లేదు. ఈ జీవించుండగా, ఈ శరీరం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడుగా నిష్ప్ర ప్రపంచము లేని స్థితి, ప్రకృతిని దాటిన స్థితి, ప్రకృతి గుణాలను దాటిన స్థితి, ప్రపంచం అంటే ప్రపంచ నిష్ప్రపంచ స్థితి, ప్రకృతిని దాటిన స్థితి, ప్రపంచములో ఉండగానే ప్రపంచము లేని స్థితిని మీరు అందరూ పొందుతారు. చనిపోయిన తర్వాత ప్రపంచం కనపడదు, కానీ జీవించుండగానే, ప్రపంచం ఉండగానే, మీ ప్రపంచం మీ చేత చూడబడుతున్నప్పుడే ప్రపంచం లేని స్థితిని, ఆ నిష్ప్రపంచ చూసి మిమ్మల్ని అందరూ వరిస్తుంది. సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం. అసలు ఇంకోటి, మన ఇంట్లో పేచీలు కూడా అవగాహన లోపం వల్ల పేచీలు కూడా వస్తాయి. సమాజంలో వచ్చి పేచీలు, ఓ పార్టీకి ఇంకో పార్టీకి వచ్చి పేచీలు, అవగాహనలో లోపం ఉన్న పేచీలు వచ్చేస్తాయి. కనిపిస్తున్న మనిషే నీకు అర్థం కానప్పుడు కనిపించిన దేవుడు నీకు అర్థం అవుతాడా? కళ్ళకు కనిపించే వస్తువు నీకు అర్థం కానప్పుడు, కళ్ళకు కనిపించే ఇంద్రియాలకు అతీతమైనది, మనస్సుకు అతీతమైనది నీకు అర్థం అవుతుందా? మన ఇంద్రియాలకు అందకపోవచ్చు, కర్మేంద్రియాలకు అందకపోవచ్చు, జ్ఞానేంద్రియ మన మనస్సుకు కూడా అది అందకపోవచ్చు, మన తెలివికి అందకపోవచ్చు, మన అనుభవానికి అందుతుంది. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్. మీ తెలివికి కూడా అందకపోవచ్చు, అనుభవానికి అందుతుంది. అది ఉంది కాబట్టి అందుతుంది, లేకపోతే అందే సమస్య లేదు. ఏది జ్ఞానం, ఏది జ్ఞానం? ఈ ఉపన్యాసాలు చెప్పడం జ్ఞానమా? లేకపోతే రచనలు జ్ఞానమా? ఈ ఊరేగింపులు జ్ఞానమా? ఈ సన్మానాలు జ్ఞానమా? ఏది జ్ఞానం? లోపల ఉన్న వస్తువు, ఒక వస్తువు ఉంది, ఓ బ్రహ్మం ఉంది, లోపల ఒక సద్వస్తువు ఉంది, సత్యవస్తువు ఉంది, సత్పదార్థం ఒక పదార్థం ఉంది. దాని అంటే జగత్తు జీవుడు చేస్తాడని కల్పించబడ్డారు. కానీ ఆ సత్పదార్థం ఆ లోపల అది ఎలాగుందో, ఆ సత్పదార్థం, ఆ సద్వస్తువు, చావులేని సద్వస్తువు, చావులేని పదార్థం అది ఎలాగుందో, నువ్వు అలా ఉంటే అది వయ్యా జ్ఞానం. ఏం వండర్ఫుల్! చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. జ్ఞానం ఎక్కడికో పారిపోక్కర్లేదు. జ్ఞానం సంపాదించడానికి మీరు చిన్నమరలోనే ఉండొచ్చు, ఎక్కడికో పారిపోతే వచ్చేస్తున్నాను కూడా అది ఒక రకమైన మాయ. అంతిక కృష్ణుడు చెప్పాడు, నా మాయను ఎవరు జయించలేరని. లోపల అలాగ ఉండకండి, ఇలాగ ఉండకండి. ఏది జ్ఞానం? అలా ఉండటం జ్ఞానమా? ఇలా ఉండటం జ్ఞానమా? మేము పెద్దవాళ్ళం, లేదా మేము తక్కువ వాళ్ళం, లేదా మేము పేదవాళ్ళం, లేదా మేము ధనవంతులు, ఏదో అనుకుంటూ ఉంటారు కదా మీరు. మీలో మీరు ఏదో ఊహించుకుంటూ ఉంటారు, నేను ఏదో కష్టాలు పడిపోతున్నాం, లేదా కొంతమంది ఈ సుఖాలు పడి వాళ్ళందరూ మీ ఏదో సుఖాలు పడిపోతున్నాం, కష్టాలు పడి వాళ్ళందరూ మీదో కష్టాలు పడిపోతున్నాం. మీరేం అక్కర్లేదండి. ఇప్పుడు ఎవరైతే మీరు సుఖపడుతున్నారని సమాజంలో అనుకుంటున్నారో, నేను ఇక్కడ బాబా సాక్షిగా చెప్తున్నాను, బాబా సమక్షంలో బాబా సాక్షిగా చెప్తున్నాను, ఎవరైతే మీరు ఈ సమాజంలో సుఖపడుతున్నారో అనుకో మీరు అనుకుంటున్నారో, మీకు ఇప్పుడు సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీకు ఎంత దుఃఖం ఉన్నా, మీకు ఎంత దుఃఖం ఉన్నా మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈ దుఃఖం అంతా పోవటమే కాదు, ఎవరైతే మీరు సుఖపడిపోతున్నారో వాళ్ళ మీద 100 రెట్లు ఎక్కువ మీరు సుఖీ అవుతారు. మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ఇంటికాడ తినటానికి తిండి లేకపోయినా, ఒకవేళ మీరు పరిస్థితులకు ఎదురీయత, ఇది మీకు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఎదురీయత ఇస్తున్నారనుకోండి, అలా ఉన్నా మీ దుఃఖ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవటం వల్ల మీ దుఃఖం అంతా పోవటమే కాదు, మీరు ఎవరైతే ఈ లోకంలో సుఖపడుతున్నారో అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశీర్వడే స్థితికి మీరు ఎదుగుతారు, ఆ గ్రోత్కి వచ్చేస్తారు. అది బ్రహ్మ విద్య అంటే, అది ఆత్మ విద్య. మిమ్మల్ని చూసి ఆశీర్వడతారు వాళ్ళు, వాళ్ళని చూసి మీరు ఆశీర్వడతారు. మీ దుఃఖం అంతా పోతుంది, వాళ్ళు సుఖపడిపోతున్నారు, వీళ్ళు సుఖపడిపోతారు అనుకున్నట్టుగా ఆ సుఖానికి ఓవర్కమ్, ఆ సుఖానంతా మీరు అతిక్రమించి ఆ లౌకిక సుఖం, ఆ భౌతిక సుఖం ఎంత అనుభవించినా తరగనే సుఖం. ఎండ్లెస్ పీస్, ఎండ్లెస్ హ్యాపీనెస్. పూర్ణ సుఖం కాదు, పూర్ణ సుఖం మాత్రమే కాదు, పరుగు లేని సుఖం, ముగింపు లేని సుఖం. అయ్యో సుఖం అనిపించేస్తున్నాం, ఇంకో 10 రోజులు ఉంటే పోతున్నామో, డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నాం, మన దగ్గర 10 లక్షలు ఉంది, 9 లక్షలు ఖర్చు పెట్టేసాము, ఖర్చు పెట్టేస్తే డబ్బంతా పోతున్నామని, అటువంటి సుఖం కాదు అది. అటువంటి ముగింపు లేని సుఖం, పూర్ణ సుఖం మాత్రమే కాదు, ముగింపు లేని సుఖం. శరీరం, మీరు శరీరం రాలిపోవచ్చు ఆ సుఖానుభవంలో, ఆనంద అనుభవంలో ఆ సమాధి స్థితిలో దృశ్య రహిత స్థితిలో శరీరం రాలిపోవచ్చు. శరీరం పోయింది అని ఆ తలంపు కూడా మీకు రాదు. అట్టి సుఖంలో వలలాడతారు. ఎప్పుడు సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. డైజెస్ట్ ఇట్, అండర్స్టాండ్ ఇట్, డైజెస్ట్ ఇట్, లివ్ ఇట్. అయితే మన కాళ్ళు పని చేస్తూ ఉంటాయి, ఆ చేతులు పని చేస్తూ ఉంటాయి, కాళ్ళు పని చేస్తూ ఉంటాయి, చేతులు పని చేస్తూ ఉంటాయి, నోరేదో మాట్లాడుతూ ఉంటుంది, ముక్కు గాలి పీల్చుకుంటుంటుంది, చెవులు వింటూ ఉంటాయి. ఏదో లోకానికి సంబంధించిన పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఏదో మామూలుగా మీ పని ఏదో మీరు చేసుకోండి. మీరెవరు పని దొంగలవద్దు. చేయవలసిన భగవంతుడి గీతలో ఏ పనిని చెప్పి ఏ పని చేయమని చెప్పాడో చెయ్యండి. చేయకుండా పని చెయ్యొద్దు. చెయ్యకుండా పని చేస్తే దోషం, చేయవలసిన పని విడిచిపెడితే దోషం అని చెబుతూ భగవాన్ ఇక్కడ అన్నాడు. మీ పద్ధతిలో మీరు జీవించండి. మీ పద్ధతిలో తగిన కర్మ చేయకపోతే ఎటువంటి పొరపాటు, తగిన కర్మ చేయటం కూడా అటువంటి పొరపాటే అని చెబుతూ భగవాన్ ఇక్కడ చిన్న రహస్యం చెప్పాడు. కానీ మీ గమ్యం, మీ లక్ష్యం లీవ్, లీవ్ ఫర్ సెల్ఫ్. గొప్పల కోసం బతకొద్దు, బతకండి. మీరందరూ చచ్చిపోవద్దు, బతకండి, బతకండి. మీ మీ భగవంతుడు మీకు ఏ పని అయితే కేటాయించాడు ఆ పని చెయ్యండి. ఇదంతా నిజము కాదు అని మనసులో అనుకోండి. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, దాచుకోండి. మీ బ్యాంకులో దాచుకుంటారో ఎక్కడ దాచుకుంటారో దాచుకోండి. కానీ మీ అంతరాళాలు హృదయాంతరాళాలలో, మీ హృదయం యొక్క లోయల్లో, ఇది మటుకు నిజం కాదని ఒక్కసారి అనుకుంటూ ఉంటారు. 1000 కోట్లు మీ, నేను చెప్పాను కదా, 90,000 కోట్లు ఆస్తి పెట్టుకుని అహంకారం వాళ్ళందరూ ఫీలింగ్ చేస్తారు. మన ముఖేష్ తమ్ముడు అనిల్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి అతను అతని భార్య వచ్చారు. మొన్న 4 రోజుల కిందట పత్రిక విలేకరులు అడిగారు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు, మీ అన్నదమ్ములు పేచీలు పెట్టుకుంటున్నారు అని ఏమైనా కోరుకున్నారా వెంకటేశ్వరని. ఇప్పుడు మేము కోరికని పరిస్థితులు లేవు, డబ్బు కోరికని పరిస్థితులు లేవు, అధికారాలు కోరుకుని పరిస్థితులు లేవు. ఇప్పుడు మాకు శాంతి కావాలి. ఓ వెంకటేశ్వరుడా, మా కుటుంబానికి శాంతిని ప్రసాదించని అడిగాను అన్నాడు. మాకు డబ్బు ఎందుకు, 90,000 కోట్లు ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి సంవత్సరానికి మొత్తం మీద 650 కోట్లు వస్తుంది. వెంకటేశ్వర స్వామికి సంవత్సరం మీద ఆదాయం, ఖర్చులు పోను, అంటే జీతాలు అయిపోను, సంవత్సరానికి 650 కోట్లు నిలకడు. వాడు 90,000 కోట్లు వచ్చినాడు, వెంకటేశ్వరం వచ్చి డబ్బు అడుగుతాడు. ఏ వెంకటేశ్వరం కోసం, డబ్బు కోసం రాలేదు, శాంతి లేదు. ఈ మధ్య పేచీల వల్ల మా కుటుంబం అంతా అశాంతిలో ఉంది, శాంతి కోసం వచ్చానయ్యా, డబ్బు నాకెందుకు అన్నాడు. వాళ్ళ డబ్బు వాళ్ళు ఏం చేసుకోవాలో తెలుసుకుపోతే అంటే అది వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయం 650 కోట్లే, వాడి 90,000 కోట్లు ఖర్చులు పోను, వెంకటేశ్వర స్వామికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 650 కోట్లు, వచ్చిన వాడు ఆదాయం 90,000 కోట్లు. ఆడు వెంకటేశ్వర స్వామి డబ్బు ఎందుకు అడుగుతాడు, శాంతి అడిగానని చెప్పాడు. ఇందుకే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నిజంగా మీకు 90,000 కోట్లున్నా, 100,000 కోట్లున్నా, ఒకవేళ మీ కుటుంబ పరిస్థితి బాగున్నా, మీరందరూ బంగారు పిచ్చుకులైనా, మీ ఇంట్లో వాళ్ళందరూ మంచివాళ్ళైనా, సత్పురుషులైనా, ఒకవేళ ధనవంతులైనా, విద్యావంతులైనా, కీర్తివంతులైనా, అంతగాళ్ళైనా, ఒకవేళ గొప్ప గొప్ప వాళ్ళైనా, సమాజంలో గౌరవం సంపాదించిన ఒక్కసారి మీ ఉదయంతరాలంలో మనస్థిరం లోపలికి పంపి, ఆ లోయల్లోకి పంపి, ఇది నిజము కాదు అనుకో, నిజంగా నిజము కాదు, స్వప్న సమా డ్రీమ్స్ ఒక్కసారి లోపల, ఇది నిజము కాదు, నిజము కాదు. ఏదైతే నిజమో అక్కడికి తోలుకెళ్తానికి బాబా చేసేటప్పుడు ఆచార్య పురుషులు కానీ, అవతార పురుషులు కానీ, మహర్షులు కానీ, లేదా దత్తస్వాము లాంటి వాళ్ళు కానీ, యోగులు కానీ, సత్పురుషులు కానీ, దైవాంశ సంభూతులు కానీ, ఏది నిజమో మీకు తెలియదు. నిజం కానిదని నిజం అనుకుంటున్నారు. నిజము కానిదాన్ని నిజం అనుకున్నంత కాలం మిమ్మల్ని పాడు లోకాలు విడిచిపెట్టవు, శవాలు విడిచిపెట్టవు, చావులు విడిచిపెట్టవు, పుట్టుకలు విడిచిపెట్టవు, కర్మదోషాలు విడిచిపెట్టవు, కర్మ సంస్కారాలు విడిచిపెట్టవు. ఏదైతే ఆ నిజం దగ్గరికి తోలికెళ్ళటానికే ఒక జ్ఞాని మాట్లాడతాడు, ఒక జ్ఞాని చూస్తాడు, ఒక జ్ఞాని పని చేస్తాడు, ఒక జ్ఞాని రాస్తాడు. ఏది చేసినా మీకోసమే, వాడి మహాజ్ఞాని. వాడికి శరీరం అక్కర్లేదు, జ్ఞానికి శరీరం ఏం చేసుకుంటాడు, వాడికి శరీరం అక్కర్లేదు. నీకు ఉంటే ఉండడం, 1000 కోట్లు ఉంటే దాచుకోండి. మీరు ఉదయం పిరాడలు ఒక్కసారి, ఇది నిజము కాదు, నిజము కాదు అది అనుకోకపోతే మీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, మీ మనస్సుకు అంతర్దృష్టి రాదు, మీ మనస్సు లోపలకు వెళ్ళదు. ఈ డబ్బే నిజం, ఈ లోకమే నిజం, ఈ గొప్పల నిజం, ఈ చావుల నిజం, ఈ పుట్టుకల నిజం, ఈ అంతస్తుల నిజం, నిజం నిజం నిజం, ఈ ప్రపంచమే నిజం అనుకుంటే మీ మనస్సు లోపలికి వెళ్ళదు, లోపలికి వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. ఆ లోపల ఉన్నటువంటి నిజం, ఆ లోపల ఉన్నటువంటి సత్యం, ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మం మీకు ఇరుకులోకి రాదు. ఓ ఠాగూర్ అంటాడు, ఓ రామకృష్ణ దేవా, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఓ రామకృష్ణ దేవా,
మేమేదో నువ్వు ఎన్ని మార్గాల్లో ఆ వస్తువును తెలుసుకోవడానికి ఎన్ని రకాల ప్రార్థనలు చేసావు, ఎన్ని మార్గాల్లో ప్రయాణం చేసావయ్యా వస్తువు దొరికిన లోపలికి వెళ్తానికి. ఓ రామకృష్ణ దేవ డైవర్సిటీ, ఎన్ని మార్గాల్లో ప్రయాణం చేసావు లోపలికి. ఇదంతా నిజమని అనుకోద్ది మీరు, మీకుంటే మీరు ఆస్తిపరులు అయితే అవ్వచ్చు, దాచుకోండి మీ ఆస్తి, మీరు దాచుకోండి. శుభ్రంగా 6 పూటలు తినండి, మంచి బట్టలు వేసుకోండి, వేసుకోండి వద్దంటున్నారు. ఇది నిజము కాదు, ఇది నిజము. 6 పూటలు తినండి. మనసు బయటికి వెళ్ళి భగవాన్ చెప్తున్నారు ఇదే నిజం, ఈ దేహమే నిజము, దేహమే సత్యము, దేహమే బ్రహ్మం, ఈ దేహంతో చూడబడుతున్నటువంటి లోకమే నిజం. ఇలా మీరు అనుకున్నంత కాలం, ఇలా మీరు ఎంతకాలం అయితే అనుకుంటున్నారు, ఈ లోక వాసన మిమ్మల్ని విడిచిపెట్టదు, దేహ వాసన విడిచిపెట్టదు. ఎప్పుడైతే ఇది నిజము కాదు, ఇది నిజము కాదని తెలుసుకుంటూ దేహము నిజం కాదు, లోకం నిజం కాదు, ఇది నిజము కాదు, ఏదైతే నిజం కాదో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నిజం కాని దాంట్లోంచి విడుదల పొందటం మీరు నేర్చుకుంటాంటే, ఏదైతే నేను నేను అంటున్నాను అది వేరుతో సహా మీకు తెలియకుండా నశిస్తుంది. మీరు అసత్యములోంచి ఇప్పుడు అత్తకోళ్ళు వేరుపడతారు చూడండి, అత్తకోళ్ళు వేరిపోయినట్టు నిజము కాని దాంట్లో నెమ్మదిగా వేరుపట్టం, వేరుపట్టం నేర్చుకోండి. నిజము కానిదో న్యాచురల్ గా వేరుపట్టం నేర్చుకోండి. ఏదో సత్యము కానిదంతో వేరుపట్టం నేర్చుకోండి. అదే ఆచార్యులు వారిని అడిగారు, ఈ ప్రపంచము, ఈ ప్రపంచము ఉందని చెప్పలేదు, ఉన్నదాని వల్ల కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఉందని ఆచార్యుల వారు చెప్పలేదు, ఈ ప్రపంచం ఉన్నదాని వల్ల, ఈ ప్రపంచం ఉందంటే ఉందని చెప్పలేదు, లేదంటే లేదని చెప్పలేదు. మీరు ఊరుకుంటారు మా కళ్ళకు కనిపిస్తుంటే లేదని చెబుతామంటే ఏంటంటే, ఉన్నదంటే ఉందని చెప్పలేదు, లేదంటే లేదని చెప్పలేదు, కనిపిస్తుంది అన్నారు. కనిపిస్తుంది అంటే లేదు, ఊరికే ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. లేదు అని చెప్పలేము, ఉన్నదాని ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము, దాన్ని మిథ్య అంటారు. ఆ మిథ్య ఎప్పుడు పోతుంది? మిథ్య నశించదు. మిథ్య ఎప్పుడు నశిస్తుంది భయ్యా? మిథ్య నీకు ఎప్పుడు నశిస్తుంది అంటే, ఎప్పుడు దేన్ని తెలుసుకున్నాక, ఏ దేన్ని తెలుసుకున్నాక ఇది మిథ్యని తెలుస్తుందో, దాన్ని తెలుసుకున్నాక ఈ మిథ్య నశిస్తుంది, అప్పుడు వరకు నీకు నశించదు. ఇలా జన్మిస్తుంటుంది, ఇలా జన్మిస్తుండవలసిందే, ఇలా చావలసి ఉండవలసిందే, కర్మ అనుభవాలు పొందుతూ ఉండవలసిందే. ఏది బ్రహ్మ ఇందాక చెప్పాను, ఎలా ఎప్పుడు నశిస్తుంది అంటే ఇది ఇది మిథ్యని, ఇది కానిది ఏది. మీరు ఎలా ఉండాలంటే లోపల సద్వస్తు ఎలా జ్ఞానమా? భగవాన్ అనేవారు మనం ఏదైనా చంద్ర మాటలు చెప్తూ ఉంటాం, వాళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎలాగండి, అది ఎదండి, వీళ్ళు ఓడిపోయారండి, వాళ్ళు నెగ్గారండి, వీళ్ళ గౌరవం వచ్చిందండి, వాళ్ళ గౌరవం వచ్చిందని ఇలా ఏదో మాటలు చెప్తూ ఉంటాం భగవాన్. వింటారు విని, అది జ్ఞానమా? విని ఆకరణ ఒకటే మాట అంటారు, అది జ్ఞానమా? ఏమిటో అది జ్ఞానమా? జ్ఞానం అంటే ఏమిటి? లోపల వస్తువు, చావు లేని వస్తువు, పుట్టుకు ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో తెలియని వస్తువు జ్ఞానానికి అజ్ఞానానికి అతీతం, శాంతికి అశాంతికి అతీతం. అంటే ఆ శాంతిలో ఉన్నవాడు నేను శాంతిలో ఉన్నానని అనుకోడు, శాంతిలో ఊసిరాడుతూ ఉంటాడు, కానీ నేను శాంతిలో ఉన్నానని అనుకోడు. ఊరికే సుఖం, ఊరికి ఆ సుఖం ఊగిసలాడుతూ ఉంటాడు, కానీ నేను సుఖపడిపోతాను అనుకోడు. సుఖానికి అసుఖానికి, శాంతికి అశాంతికి, నిద్రకి మామూలు రాత్రికి పగలకి, నిద్రకి మెరుకుకి, చావులకి పుట్టుకలకి, అన్నిటికి అతీతంగా ఉందో బ్రహ్మం ఒకటి ఉంది అల్లని లోపల. అది ఎలా ఉందో నువ్వు కూడా అలా ఉంటే అది జ్ఞానం, అది వైభవం, అది తపస్సు. అంచేది మీరు భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి, భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. కోరికలు ఏం పెట్టుకోకూడదు. కోరిక ఉంటే భయం ఉంటుంది, కోరిక లేని వాడికి భయం ఉండదు. నీకు ఏదైనా భయం వేస్తుందంటే లోపల ఏదో కోరిక ఉందని అర్థం. నీకు ఏదైనా భయం వేస్తుందంటే లోపల కోరిక ఉందని అర్థం. కోరిక ఉన్నవాడికి భయం ఉంటుంది, నీ కోరిక లేని వాడికి భయం ఉండదు. భగవాన్ అంటున్నారు, మీరు దేవతా పురుషుల్ని ప్రార్థిస్తారనుకోండి, దేవతలను ఆరాధిస్తున్నారనుకోండి, ఆరాధించవచ్చు. మాకు ఇది కావాలి, ఇది కావాలని అడగక్కర్లేదు, ఆయన ఇస్తాడు. మీరు అడిగితే ఇచ్చినట్టు, అడగకపోతే ఇచ్చినట్టు కాదు. అడిగకిచ్చండి నీదు అకళంకమకి కీర్తి హాని చేయక బ్రో అరుణాచల. మనం అడిగితే ఇవ్వడేమో అనుకుంటాం, మనం అడగకూడదు. ఏం చేయాలి? అడగకూడదు అంటే మనకి ఏది మంచిదో మనకంటే ఆయనకి మనం అడిగేది. ఇంకా అడగటమే పని, అడగటం కడగటం అడగటం. భగవంతుని మనం అది కావాలి ఇది కావాలని అడుగుతాం, భగవంతుని అది కావాలి ఇది కావాలని అడుగుతాం. ఒకవేళ భగవంతుని ఇచ్చే ఇస్తాడు కానీ గురువు ఇవ్వడు. మీరు అడిగింది ఒకవేళ భగవంతుని ఇచ్చేసి ఇచ్చేస్తాడులేండి, ఇచ్చే గురువు మటుకే. అది ఇస్తే మీరు పాడైపోతారు అనుకుంటే గురువు ఇవ్వడు, పాడు గురువు. వీళ్ళు అడుగుతున్నారు మనల్ని, కొన్ని ఇచ్చేద్దామంటే వీళ్ళు పాడైపోతారు, అది ఇస్తేనే పాడైపోతారు కాబట్టి ఆయనకి ఇచ్చే శక్తి ఉన్నది ఇవ్వడు, వాడు గురువు. ఇప్పుడు మీరు ఒక ప్యాకెట్లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, అక్కడ ఆ ప్యాకెట్లు వాడు తల్లిదండ్రులు డబ్బు అడుగుతాడు అనుకోండి, అనుకోండి ఆ పేకాచాటి వాడు తల్లిదండ్రులు దెబ్బడుగుతాడు అనుకోండి, వాళ్ళు ఏమి వాళ్ళకి ఇవ్వాలనుకుంటారా? ఇలాగ పేకాటి ఎలా మానిపించాలని చూస్తారు, కానీ డబ్బు ఇవ్వరు. గురువు కూడా అటువంటి వాడు అంటే ఇవ్వలేక కాదు, మీరు పాడైపోయి ఇవ్వడం, అది ఏమీ అడగద్దు. ఆత్మ భగవాన్ అంటున్నారు నాకు ఆత్మ సాక్షాత్ దేవుని ఆత్మసాక్షాత్కారం కావాలి, ఆత్మశాంతి కావాలి, అది కూడా అడగొద్దు అంటున్నారు. అది కూడా అడగొద్దు, అది కూడా అడగదు. ఆ వస్తువు ఏది అడగదు, ఆ వస్తువు ఏది అడగదు, నువ్వు కూడా ఏమీ అడగకు. అడగనంత మాత్రం చేత మీకు రాదనుకోకండి. మీకు యోగ్యత వచ్చినప్పుడు ఒక క్షణం కూడా మీకు ఎరుకులోకి రావటానికి, మీ ఎరుకులోకి రావటానికి ఆ సద్వస్తువు ఒక క్షణం కూడా ఇచ్చింది. ఆ యోగ్యత వచ్చినప్పుడు అడగక్కర్లేదు. ఏంటి దేవుడు ఇంకా ఇవ్వటం లేదు మనకి, ఏదో ఏదో అడుగుతున్నాం దేవుడు ఇంకా ఇవ్వటం లేదని ఒకరు కోపం తిట్టేస్తాం అనుకోండి, అది తిరిగి మనం తిట్టడం. ఇంకా తిట్టి మనం తిట్టేస్తాం, దేవుని తిట్టేస్తాం, గురువుని తిట్టేస్తాం, అందరినీ తిట్టేస్తాం. ఆయన గురువు, గురువు మనల్ని తిట్టాడు, దేవుడు మనల్ని తిట్టాడు. కారణం ఏంటి చెప్పండి? గురువుకున్న క్షమ, దేవుడుకున్న క్షమ మనకు లేదు. మనకి క్షమ లేదు కాబట్టి మనం తిట్టేస్తాం. ఈశ్వరుడు గురువు క్షమా ఉంచుడు కాబట్టి తిరిగి మనం తిట్టాడు. మనకు ఓర్పు లేదు కాబట్టి నోటుకు వచ్చినట్టు తిట్టేస్తాం, కానీ గురువుకు ఓర్పు ఉన్నవాడు కాబట్టి తిరిగి మనల్ని తిట్టడం. తిరిగి మనల్ని తిట్టడు కాదా, మన తిరిగి మనం తిట్టడు కాదు కదా, మన శ్రేయస్సు కోరుతూ ఉంటాడు వాడు గురువు. ఆత్మజ్ఞానం కూడా మీరు కోరుకోక్కర్లేదు. ఆ యోగ్యత వచ్చినప్పుడు, మీరు డిజర్వ్ అయినప్పుడు ఒక క్షణం కూడా, ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా అది మీ ఎరుకులోకి వస్తుంది. ఇంకోటి అండి, ఇంకోటి మీరు దృష్టిలో పెట్టుకోండి, లోకానికి సంబంధించిన విషయాలు ఏది కోరుకున్నా మనం ఏదైతే కోరి తెచ్చి పెట్టుకున్నా వచ్చి జన్మలోకి పీడించేస్తాం. వివేకానంద గొప్ప గౌరవం వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎక్కడికైనా రాజకీయ నాయకుల విగ్రహాలు అంటే ఎక్కువ వివేకానంద విగ్రహాలు దేశంలో ఎక్కడికెళ్ళి చూసింది. మహాత్మా గాంధీ గారి విగ్రహాల కంటే ఎక్కువ వివేకానంద. ఓ మదర్, లాస్ట్ వీక్ 4 రోజులు చచ్చిపోతాడని వివేకానంద అన్నాడు. ఓ మదర్, ఓ మదర్ బ్రేక్ మై చైన్స్ మేక్ మీ ఫ్రీ. ఓ మదర్ అంటే రామకృష్ణురాలు కాళీదేవుని పూజిస్తారు, కాళీమాతని. ఓ మదర్, ఓ మదర్ బ్రేక్ మై చైన్స్ మేక్ మీ ఫ్రీ. ఈ గౌరవంతో, ఈ కీర్తికి, ఈ కీర్తి నాకు వచ్చిన కీర్తితో నేను భరించలేకపోతున్నాను, ఈ కీర్తి బాధపడలేకపోతున్నాను, ఈ కీర్తి తాలూకు సంకెళ్ళు పూర్తిగా నన్ను చంపేసి తెంపేసి ఈ మట్టిని, ఈ కీర్తి, ఈ మట్టి అంటుకుంది నాకు. మనందరం కీర్తి కోసం ఏడుస్తుంటే కీర్తి అనుభవించి అనుభవించి వివేకానంద అంటాడు, ఈ మట్టి నాకు అంటుకుంది, ఈ జీవుడికి కీర్తి అనే మట్టి అంటుకుంది, ఈ మట్టిని తొలగించి నన్ను శుభ్రం చెయ్యి, బ్రేక్ మై చైన్స్ నా గొలుసుని తెంపు, ఈ జీవుణ్ణి లోకానికి ఈ కీర్తి అనే కాంక్ష కట్టేసి ఉంది, బ్రేక్ మై చైన్స్ ఈ భూమికి, ఈ లోకానికి ఏ తాలూకు వాసనలు నన్ను ఈ భూమికి కట్టేసి ఉన్నాయో ఆ చైన్స్ అన్ని తెంపేసి నాకు స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, ఆనందాన్ని ప్రసాదించు అమ్మా కాళీ దుర్గా మహాదుర్గా, బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ అని ఏడ్చాడు 4 రోజులు. మనం కూడా అంతే, గొప్పలు కావాలి, గొప్పలు కావాలి, కీర్తి కావాలి, కీర్తి. అది వస్తే చివరికి అది కూడా బంధం కింద తయారవుతుంది. నిజంగా ఇప్పుడు దేశంలో వివేకానందకి ఎంత పేరు ఉంది, గురువు కంటే ఎక్కువ పేరు, రామకృష్ణుని కంటే ఎక్కువ పేరు వచ్చింది. ఆ చివరి రోజుల్లో ఆయనకి ఎందుకు వచ్చింది, వెగటొచ్చింది అసలు కీర్తి అంటాడు. ఇంకా కీర్తి అనేది నిజం కాదు, అది లోకానికి సంబంధించి. అంటే లోకానికి సంబంధించి ఏది కోరుకున్నా వచ్చే జన్మలో దాన్ని ఇడిపించడానికి మళ్ళీ కష్టపడాలి. బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ, ఓ మదర్, ఓ మదర్ బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ. ఈ చైన్స్, ఈ సంకెళ్ళ చేత కట్టబడవురాను నేను ఇప్పుడు. ఈ గౌరవాలు, అగౌరవాలు, గొప్పలు, ఈ లోకానికి సంబంధించిన విషయాలతోటి సంఖ్యల చేత కట్టుకో. ఈ సంఖ్యలు నా సంఖ్యలు, నేను తెంపుకోలేను. నేను ఈ సంఖ్యలు నా ఎంతటి తెంపుకునే శక్తి నాకు సరిపోతుంది. నువ్వే తెంపాలి, నువ్వే శక్తిని, స్వాతంత్రాన్ని, ఆనందాన్ని ఈ ప్రసాదించు. ఇప్పుడు నన్ను ఏం చేయాలంటే గూటిలోంచి బయటకు వచ్చేస్తే పక్షి ఎంత ఎలా ఉంటుంది, అటువంటి ఆనందాన్ని నాకు ప్రసాదించు మదర్. లెట్ మీ చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ. చివరికి ఈ కీర్తులు, ఈ గొప్పలు నాన్ సెన్స్ అన్నాడు. నాకు ప్రపంచంలో యూనివర్సిటీలు ఇచ్చిన పట్టాలన్నీ తీసుకెళ్లి గంగానగర పడేస్తా అన్నాడు. నాన్ సెన్స్ అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలియకుండా ఇది గొప్ప, ఇది గొప్ప అని పోజేసుకుంటే అది గౌరవాల కోసం. కొంతమంది గౌరవం వస్తే పని చేస్తారు, గౌరవం రాకపోతే ఏ పని చేయరు. అలా గౌరవాల కోసం ఏడుస్తుంటే రాబోయే జన్మలో ఈ గౌరవాల నుంచి బయటకు పడటానికి మీకు 100 జన్మలు పడుతుందని చెప్పకుండా చెప్పటం స్వామికి. అంచేతను మీరు ఒక ఆత్మజ్ఞానం తప్పించి, బ్రహ్మజ్ఞానం తప్పించి, ఒక మోక్షం కోసం తప్పించి, ఏ ప్రయత్నం కోసం మీరు తపస్సు చేసినా అందులో ఎంతో కొంత నూటికి 100 పాళ్ళు కాకపోయినా ఎంతో కొంత కల్మషం ఉండి తీరుతుంది, ఆ రోత ఉండి తీరుతుంది. అంటే మీరు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. ఎందుకు మీకు భగవంతుడి మీద ప్రేమ ఉందో అది కనపడకూడదు. వివేకానంద స్వామిజీ, రమణ స్వామి మాట చెప్తున్నాను, మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా కలిసి వస్తున్నాయి అనుకోండి, లోపల అనుకోండి ఇది నిజము కాదు, ఇది నిజమా, లోపల అనుకోండి, పైకి అనద్దు, లోపల నిజం. లీవ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్, ఏది నిజం? ఆత్మజ్ఞానం ఒకటి నిజం, దానికోసం బతకండి. అలాగని మీ పనులు మీరు మానవద్దు, మీరు చేసుకునే పనులు చేసుకోండి, చేయవలసిన పని విడిచిపెట్టద్దు, చేయకూడని పని మానవద్దు, మానకండి, చేయకూడని పని మానండి, చేయవలసిన పని విడిచిపెట్టద్దు. కానీ ఇది దీనికోసం కాదు మీరు బతికేది. లీవ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్, లీవ్ ఫర్ ట్రూత్ రియలైజేషన్. ఒకవేళ మీకు ఏదైనా కలిసి వచ్చేసింది అనుకోండి, బాగా ఏదైనా కలిసి వచ్చేసింది అనుకోండి, పొంగిపోకండి, ఇది నిజమా కాదు, ఇది నిజము కాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితి మీకు అనుకూలంగా లేవనుకోండి, కుంగిపోకండి, ఇది నిజమా కాదు, ఇది నిజమా కాదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి, అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. అంటే దేనికి శరణాగతి అంటే నీ ఇష్టమే నా ఇష్టం. ఆ చింతా దీక్షితుడు ఎంత బాగా చెప్పాడండి, సరదా సరదా కోసం నరసాపురానికి నిన్ను చూడటానికి వస్తే నువ్వు నేను కనపడటం లేదు, నువ్వే కనపడుతున్నావు. అంటే మనస్సు కనిపించడం లేదు, ఆత్మక ఇంత చేస్తే ఏదో చూసి సరదాగా చూసేదా, నేనే పెద్ద తపస్సులు చేయలేదు, ఉపవాసాలు చేయలేదు, ఇది సరదాగా చూడటానికి వచ్చినందుకు ఈ గొడవ అంతానే. నేను లేను నువ్వు, నేను చూడటానికి వచ్చినందుకు నేను లేను నువ్వు ఉన్నావు. నేను ఏమైనా తపస్సులు చేశానంటే లేదే, ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి ఆ మాటలు. వివేకానంద మాట చూడండి, గుడ్డి గుడ్డి నమ్మకం, నమ్మకానికి కళ్ళే ఉండవే, గుడ్డి నమ్మకం, నమ్మకానికి కళ్ళే ఉండవే, నమ్మకానికి కళ్ళు ఉండే ఆ కళ్ళు పోతే గుడ్డి నమ్మకం అనొచ్చు నువ్వు, నమ్మకానికి అసలు కళ్ళు ఉండవే. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే మీరు నాకు మోక్షం కావాలి, నా మోక్షం కావాలి అలా అనుకోవద్దు. కానీ మీరు చేసే పని మటుకి వైరాగ్యంతో పని చేయండి, వైరాగ్యంతో కొంతమంది. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది అంటే నోటికి పని తగ్గించండి, చేతులకి పని పెంచండి అని. మనం ఏం చేస్తున్నామంటే నోటికి పని ఎక్కువ చెబుతున్నాం, చేతులకి పని తక్కువ చెబుతున్నాం. వాగుడు వాగుడు. రమణ మహర్షి గారు చెప్పింది అంటే నోటికి పని తగ్గించండి, చేతులకి పని చెప్పండి అని. మనం ఏం చేస్తున్నామంటే చేతులకి పని చెప్పడం మానేసి నోటికి పని చెబుతున్నాం. నీకు సంకల్పం అంటూ ఇది ఎలా జరగాలి, అది ఎలా జరగాలని నీకు సంకల్పాలు ఏమవుతు, భగవంతుడి ఇష్టమే నీ ఇష్టం, భగవంతుడి సంకల్పం నీ సంకల్పం. ఇంకోటి మన కుటుంబ సంబంధాలు కూడా నిజం కాదు. ఇంగ్లీష్ లో సామెత ఉంది, భగవంతుడు నీకు చుట్టాలని ఇచ్చాడు, ఆ చుట్టాలు నువ్వు తప్పించుకోలేవు, కానీ నీ తెలివితేటలను బట్టి స్నేహితులు నువ్వు ఎన్నుకో. భగవంతుడు నీకు చుట్టాలని ఇచ్చాడు, ఆ చుట్టాలు నువ్వు తప్పించుకోలేవు, కానీ నీ తెలివితేటలను బట్టి మంచి స్నేహితులను ఎన్నుకో, సత్పురుషులు ఎన్నుకో. భగవంతుడు నీకు చుట్టాలని ఇచ్చాడు, కానీ స్నేహితులు మటుకు నీ తెలివితేటలు చూడు, జాగ్రత్తగా ఎన్నుకో. నువ్వు మంచివాడు అయినంత మాత్రం చేత అందరూ మంచివాడు అనుకోకు. నువ్వు మంచివాడు కాబట్టి అందరూ మంచివాడు అనుకుంటే ఎక్కడ పడతావు నువ్వు? బోల్తా పడతావు. అందరూ నీలాంటి వాళ్ళని అనుకోవద్దు. భగవంతుడు నీకు చుట్టాలని ఇచ్చాడు, స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకో. ఏం వండర్ఫుల్ ప్రవర్తిస్త. స్నేహాలు చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండు, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఏ బజార్లో ఏ పుస్తకం కనిపిస్తే ఆ పుస్తకం చదవద్దు. చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండు, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇంకా చుట్టాలు అలాగే చుట్టాలు వచ్చేసారు కదా మనకి, చుట్టాలు నీకు దేవుడు ఇచ్చేసాడు, చుట్టాలు నీకు దేవుడు ఇచ్చేసాడు. కొన్ని సత్పురుషులు అయినా నీ తెలివితేటలతో ఎన్నుకో. మా మాంగారు మంచివాడు కాదు, మా మాంగారు మంచివాడు కాదండి. ఇప్పుడు ఆ చుట్టం ఎక్కడికి పోతాడో, ఇంకా చుట్టం ఆగకపోవడానికి అది అయిపోయిందా, పేస్ట్ ఇది పేస్ట్. కొంచెం మంచివాడు సత్పురుషులు అని ఎన్నుకో. అసలు మనం మా మాంగారు మంచివాడు కాదు, మా మాంగారు మంచివాడు ఇలా ఎలా కూర్చోద్ది, అయిపోయింది చుట్ట రకాలు అయిపోయినాయి. అది భగవంతుడు ఇచ్చాడు ఆ చుట్టాలను. కానీ నువ్వు జాగ్రత్తగా నీ వివేకంతో సత్పురుషులు ఎన్నుకో. నీకు అలా జరగాలి, ఇది అలా జరగాలి, అది అలా జరగాలని సంకల్పాలని పెట్టుకోవద్దు. భగవంతుడు ఏది ఇస్తే మనకు ప్రసాదం, భగవంతుడు ఏది ఇస్తే మనకు ప్రసాదం. జీవితంలో ఏ సంఘటన జరిగినా భగవంతుడికి తెలియకుండా జరగదు. ఆ సంఘటన నీకు ఒక పాఠం నేర్పి తప్పుకుంటుంది, అది కూడా భగవంతుడి దయ. ప్రతి మానవుడి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. శరీరం వచ్చిందంటే ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రతి మానవుడి జీవితంలో. ఆ సంఘటనలు భగవంతుడికి తెలియకుండా జరగటం లేదు, భగవంతుడికి తెలియకుండా క్షేమ కూడా కదలటం, భగవంతుడికి తెలియకుండా జరగటం లేదు. ఆ సంఘటన చూసి నువ్వు బాధపడటం కాదు, పొంగిపోవటం కాదు, కుంగిపోవటం కాదు. ఆ సంఘటన చూసి పాఠాలు నేర్చుకుని బాగుపడు. అది తెలివితే, నీ తెలివితేటలు అక్కడ ఉన్నాయి. ఆ సంఘటన చూసి పాఠాలు నేర్చుకో. అందుకని కుంగిపోకు, పొంగిపోకు, రెండు వద్దు. పొంగిపోదు, పొంగిపోకు, కుంగిపోకు, పాఠాల మటుకు నేర్చుకుంటా ఉండు. అంచేది నీదంటూ భగవంతుడు ఏది ఇస్తుంది నీదంటూ అంటే మనం ఏమనుకుంటున్నామంటే కోరిక లేకపోతే రాదు అనుకుంటున్నాం. వచ్చేది ఉంటే కోరిక లేకపోయినా వస్తుంది. ఒకవేళ రాకపోతే కోరిక పెట్టుకున్నా రాదు. ఒకవేళ మన ప్రారంభంలో అది రాదనుకోండి, కోరిక పెట్టుకున్నా రాదు. మన ప్రారంభంలో వచ్చేది ఉండదు అనుకోండి, వస్తుంది అనుకోండి, మన కోరికతో సంబంధం రాకుండా వచ్చేస్తుంది. మన ప్రారంభంలో అది లేకపోతే కోరిక పెట్టుకున్నా రాదు. ఎందుకు వచ్చారు దేవుడా ఇంత కీర్తి? కీర్తిని చూసి నాకు అక్కడ నా పారిపోవాలనిపిస్తాను అంటాడు పాపం. ఇంకా 24 గంటల్లో శరీరం విడిచిపెడతాడని కదా స్వామీజీ అంటాడు. ఎందుకు ఇచ్చావయ్యా ఇంత కీర్తి? ఈ కీర్తిని చూసి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది నాకు అంటాడు స్వామీజీ. అయితే అది కూడా ప్రపంచానికి సంబంధించిన విషయాలే, కీర్తి కూడాని. అయితే దాని భగవంతుడికి తెలియదంటే ఏమి లేదు. భగవంతుడు శక్తివంతుడు, భగవంతుడు జ్ఞానవంతుడు. మనకి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చేస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. మనం ఏం తొందరపడవలసినటువంటి పని లేదు. అంటే నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే భక్తి మార్గం, జ్ఞాన మార్గం. మీరు ఏ ఇష్టమే, మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా, కానీ ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని శిఖరణ శుద్ధిగా చేయండి. అందులో లీనమై చేయండి, సబ్జెక్టే మీరు అయిపోవాలి. కొంతమంది ఆ సబ్జెక్ట్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే ఓ జుర్రుకోవటమే పట్టు, వాళ్ళకి కాలం కూడా టైం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే రోజులు వెళ్ళిపోయి ఆదివారం లేకపోయి సోమవారం. డెడికేషన్ డివోషన్ టు సబ్జెక్ట్, అర్పణ, అర్పణ భావన. భగవద్గీతలు ఒక్క శ్లోకం చాలు మనం తరించడానికి, మనం తరించడానికి ఒక్క శ్లోకం చాలు, మన శోకాన్ని పోగొట్టడానికి ఒక్క శ్లోకం చాలు. అయితే దురదృష్టం ఏంటంటే మనకి శ్రద్ధ అనేది లేదు. అసలు శ్రద్ధ లేదు, భక్తి లేదు. ఈశ్వరుడి పట్ల భక్తి లేదు, ఈశ్వరుడు చెప్పిన మాట పట్ల శ్రద్ధ లేదు. రమణ మహర్షి గారు అంటారు, ఆ శబ్దమందు శ్రద్ధ నీకు లేనప్పుడు ఆ శబ్దం దేన్ని సూచిస్తుందో ఆ దాన్ని నువ్వు ఎలా పొందుతావు? ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఒక శబ్దం, ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. అర్థం లేకుండా శబ్దం ఉండదు. కాళిదాస్ ఏమన్నాడంటే, పరమేశ్వరుడు శబ్దమైతే అర్థం పారవచ అన్నాడు. అర్థం లేకుండా శబ్దం ఉండదు. ఆ శబ్దం విన్నప్పుడు ఆ శబ్దం జాగ్రత్త, ఆ శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ శబ్దం దేన్ని సూచిస్తుందో, ఆ శబ్దం యొక్క అర్థం దేన్ని సూచిస్తుందో, ఆ శబ్దమైంది శ్రద్ధ లేనప్పుడు శబ్దం పొందే, శబ్దం పొందే దాన్ని ఎలా పొందుతావు నువ్వు? పొందలేదే. భగవంతుడి నోట్లోంచి వచ్చిన శబ్దం మీద నీకు గౌరవం లేనప్పుడు ఆ శబ్దం దేన్ని పొందమని సూచిస్తుందో దాన్ని ఎలా పొందుతావు నువ్వు? దాని మీద విశ్వాసం లేనప్పుడు. అయితే ఏ పని చేసినా లేనమై చెయ్యాలి. అంటే మన భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అది లీనమై చెయ్యాలి. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అది లీనమై చెయ్యాలి. అంటే హృదయపూర్వకంగా చెయ్యాలి, సగం సగం కాదు, నిండు మనస్సుతో హృదయపూర్వకంగా చెయ్యాలి. శ్రద్ధావాన్ని లభతే జ్ఞానం, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు. శ్రద్ధ వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం సంపాదించడం. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రద్ధ రెండు అక్షరాలు, శ్రద్ధ అనేది రెండు, ఆ రెండు అక్షరాలు జ్ఞాపకించుకో చాలు నువ్వు తరిస్తావు అన్నాడు. శ్రద్ధ అనేది ఎన్ని అక్షరాలు? రెండు అక్షరాలు. ఆ రెండు మర్చిపోకు నువ్వు తరిస్తావని చెప్పాడు ఆచార్య స్వామి, ది గ్రేట్ ఆచార్య. శారద అని కూడా ఒళ్ళు పొంగిపోయి నర నరాలు, ఆయన శరీరంలో నర నరాలు కుదిపొచ్చేదాన్ని. ఆ సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందో, సరస్వతీదేవి రంగు తెలుపు, అది ఎంత తెల్లగా ఉంటుందో ఆవిడ శరీరం, ఆ ప్రవాహం, ఆ కవిత్వ ప్రవాహం కూడా అంత స్వచ్ఛమైన పదజాలంతో, సరళమైన పదజాలంతో, ఆ సారంతో కూడిన శారద వాక్కులో ప్రవహిస్తుంది. ఆ కవిత్వం కూడా అందరికీ రాదు. శారద శారద దయ లేకుండా ఒక కవిత్వం చెబుదామన్నా మనకు రాదు. ఇంకోటిసారి మిమ్మల్ని రిపీట్ చేస్తానది గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నయ్యా సద్వినియోగం చేసుకోవటం లేదు. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకోవటం లేదు. ఇంకా కావాలి అవకాశాలు, ఇంకా కావాలి. డబ్బు ఉన్న డబ్బే సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు మనం. ఈ డబ్బు వల్ల పాడే చాలా మంది, వాళ్ళ డబ్బు వల్ల వాళ్ళు పాడైపోతూ ఉంటారు. వాళ్ళు పాడైపోతూ ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. అప్పుడు ఆ డబ్బు వల్ల వాడు బాగుపడతాంటే ఇంకా డబ్బు కావాలని అడిగితే అర్థం ఉంది. ఆ డబ్బు వల్ల వాడు మానసికంగా శారీరకంగా పాడైపోతున్నాడు, పాడైపోయి ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలంటే ఉన్న తెలివితేటలు అసలు బొత్తిగా ముద్దులం కాదు, ధనసులం కాదు మనం. అసలు కొద్దిగా గొప్ప తెలివితేటలు ఉన్నాయి, అసలు ముద్దులం కాదు కదా మనం, కొద్దిగా గొప్ప. పోయి ఉన్న తెలివితేటలను సద్వినియోగం బాగా ఉపయోగించుకుంటున్నావు అంటే అది లేదు, ఇంకా తెలివితేటలు, ఇంకా తెలివితేటలు కావాలి. ఉన్నదాన్నే సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది పాడవటానికి మనం ఉన్నది సద్వినియోగం చేసుకుని ఇంకా కావాలని అడిగితే మంచిదే. ఇప్పుడు ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకుని నాకు ఉత్తమ జన్మ ప్రసాదించు, ఒకవేళ నాకు మోక్షం వచ్చే యోగ్యత లేకపోతే నాకు గొప్ప ఉత్తమ జన్మని ప్రసాదించు అని అడగొచ్చు. ఉత్తమ జన్మని ప్రసాది, ఈ జన్మనే మనం సద్వినియోగం చేసుకోలేకుండా చేసుకోకుండా నాకు ఉత్తమ జన్మను ప్రసాదిస్తే అంత అమాయకుడే దేవుడు నీకు ఉత్తమ జన్మ ఇవ్వటానికి? అడు వెరికయ్యాడు వెరికయ్యా అది ఎంచేత మన సబ్జెక్ట్ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు. అంచేత భగవంతుడి యొక్క సంకల్పానికి నువ్వు లోబడి ఉండు, అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమేనా? మన భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏమనాలంటే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే. ఒకవేళ నీకు ఎప్పుడైనా
మీకు ఏదైనా చెడ్డ జరిగినట్టు ఉంటుంది అనుకోండి, ఏదైనా అనుకోండి, మీకు ఏదైనా చెడ్డ జరుగుతుందా అని చెడ్డ జరిగినట్టు అనిపిస్తుంది అనుకో, ఊరికే మాట అవుతుంది. ఆ చెడ్డ కూడా మంచికి మలుపు తిప్పుతాడు మీకు, అత్యధిక కంగారు పడతారు. నిజంగా ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. మన రాబోయే జన్మలో భగవంతుడికి తెలుసు, మన పూర్వజన్మలో భగవంతుడికి తెలుసు, అంత స్పష్టంగా చూడగలుగుతాం. అయితే మనం ఏదైనా మీకు మీకు నచ్చిన సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి, కంగారు పడకండి. ఈ సంఘటన మళ్ళీ మీ జీవితానికి మలుపు తిప్పి మీ జీవితానికి మంచిగా మార్చేస్తాడు. మీకు సహనం కనుకుంటే, క్షమ కనుకుంటే, అది అరుణాచల అరుణగిరి, రమణ గిరి, జ్ఞాన గిరి అని చెబితే దానికి ఇంకో పేరు పెట్టాడు, క్షమ గిరి అని. అరుణగిరి, రమణ గిరి, జ్ఞాన గిరి, క్షమ గురి. క్షమగిరి అంటే ఒకవేళ మనలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, మనలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఆ పొరపాట్లన్నీ క్షమించటండి. మన ముఖాన్ని జ్ఞానం ఎప్పుడు తిప్పుతాడట్టు, అడు అరుణాచలేశ్వరుడు. మనలో ఏదైనా తెలుసున్న పొరపాట్లు, తెలియని పొరపాట్లు, ఏదో పొరపాట్లు ఉన్నాయనుకోండి మనలో, ఆ ఉన్నప్పుడు మన పొరపాట్లను క్షమిస్తాడట్టు. మన పొరపాట్లు అంతే క్షమిస్తాడు కాబట్టి ఆయనకి క్షమగిరి అనే పేరు వచ్చిందట్లు, లేదా క్షమగిరి అనే పేరు రాదటండి. ఒక రమణగిరే కాదు, అజ్ఞానగిరే కాదు, అరుణగిరే కాదు, అన్నామడయే కాదు, ఏంటి క్షమగిరి అంటే మన దోషాలన్నింటినీ క్షమించి క్షమించి వదిలేడు. మన ముఖాన్ని జ్ఞానం వైపుకి తిప్పుతాడు, సత్యం వైపుకి తిప్పుతాడు. శివస్వరూపం, జ్ఞానస్వరూపం, గురుస్వరూపం, ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, స్వరూపమే స్వరూపం, ఆనందమే ఆనందం. మన పొరపాటును క్షమిస్తాడు, క్షమించి వదిలేడు. మన స్వరూపం ఎందుకు మన మనస్సును మళ్ళిస్తాడు, మన జీవితాన్ని మలుపు తిప్పుతాడు, మన జీవితాన్ని మలుపు తిప్పుతాడు, సడన్ గా మలుపు తిప్పుతాడు. అది సడన్ గా మలుపు తిప్పుతాడు, మన మనసుకు లోచూపు కలగజేస్తాడు, మన మనసుకు అంతర్దృష్టి కలగజేస్తాడు, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. క్షమించి వదిలేయటం కాదు, క్షమించడమే కాదు, జ్ఞానంతో అలంకరిస్తాడు. వాడు క్షమగిరి, వాడు ఏం గిరి, ఆ క్షమగిరి, క్షమించేవాడు క్షమగిరి. అసలు ఇంకోటి మీకు కొంత లోచూపు వచ్చిందనుకోండి, కొంత లోచూపు అంటే బాహ్య చూపు కాకుండా కొంత లోచూపు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ లోపల ఇప్పుడు నా చెయ్యలో తాకింది కదా, ఈ స్పర్శ తెరుస్తుంది కదా, ఆ గురువు యొక్క తాకిడి లోపల తెరుస్తుంది. కొన్ని రోగాలు ఎక్స్రే తీసినా ఎక్స్రేలో పడవు, శరీరంలో ఉన్న రోగాలు కొన్ని ఎక్స్రే తీసినా కొన్ని పడవు. కొంతమంది క్యాన్సర్ ఉన్నా ఎక్స్రేలో క్యాన్సర్ ఉన్నట్టు సరిగ్గా రాదు. అటువంటి భగవంతుడు, అటువంటి వాడు గురువు, అటువంటి వాడు ప్రతి స్వల్ప విషయం బీజ మాత్రం అన్న విషయం కూడా చూస్తాం. చిన్న బీజ రూపంలో ఏదైనా ఉందనుకోండి మనలో బలహీనత, దాన్ని కూడా ఏదో ఒక ఒంపు పెట్టి లోపల మనకు కనిపించని ఎక్కడో ఆ లోయల్లో అట్టడుగులు ఉన్నటువంటి చిన్న సంస్కారం, అంటే మర్రి చెట్టు విత్తనం చిన్నదిగా ఉంటుంది. అలాగే మన హృదయంలో ఒక చిన్న వాసన ఏదైనా అనుకోండి, చిన్న బలహీనత ఉందనుకోండి, అది కూడా వెతికి 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 ఆ బండ రాయిని కూడా, ఆ చిన్న వాసన కూడా బయ మన శరీరం ఉండగానే మనం శ్మశానానికి వెళ్ళకముందే ఆ వెతికి వెతికి లోపల వెతికి మనకి ఆ చిన్న విత్తనం ఉన్నట్టు మనకు తెలియదు, ఆ మర్రి విత్తనం ఉన్నట్టు మనకు తెలియదు. అది నెమ్మదిగా కెలికి బయటికి తీసి ఓహో మన మెదడుకు చూపించి, ఈ విత్తనం నీకుంది, ఈ వాసన నీకుందని నీ మెదడుకు చూపించి ఆయన బయటికి లాగి మన కొళ్ళకు ముందే కాల్చి బూడిచ్చేస్తాడు వాడు గురువు. గురువు అంటే మీరు అడిగిన ఇవ్వటమే పని కాదాడు, మిమ్మల్ని బాగు చేసేవాడు గురువు, మీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. శిరిడి సాయిబాబు ఒక మాట అన్నాడు, ఎప్పుడైనా మీరు అడిగిన ఇచ్చినా నా దృష్టి మీ ఉరికే దాని మీద కాదు, మీ అడిగిన ఇచ్చినా ఉరికే భగవంతుడి మీద మీకు భక్తి కలగటానికి శ్రద్ధ కలగటానికి ఇస్తున్నాను, కానీ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలి నాకు తెలుసు, ఇది ఉరికే మీకు తాయిని ఇవ్వటం కోసం తాయిని పెడుతున్నాను. కాయలు అంటే చూడండి, మన ఇంట్లో పిల్లలు మీరు బళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవడు ఎల్లని ఎల్ల అంటాడు, ఎల్లంటే పటికి బెల్లం ఏదో పెడతారు, కానీ పటికి బెల్లం లేకపోతే బెల్లం మొక్క లేకపోతే ఏదో పెడతారు అడికి, లేకపోతే అక్కడ కందిపప్పు కొనుక్కోమను, బజ్జీలు కొనుక్కోము, స్కూల్ దగ్గర బజ్జీలు కొనుక్కోమను, అలా ఏదో ఇస్తారు కదా, అలాగే ఇస్తున్నారు. అదే మీ కోరికలు అంతకు నెరవేరుస్తున్నారు, మిమ్మల్ని బళ్ళోకి పంపడానికి బజ్జీలు ఎలాగ ఇస్తారో అలాగే మీ కోరికలు నెరవేరుస్తున్నారు, కానీ మీరు మీ చేత ఏది పొందింపజేయాలో నాకు తెలుసు అన్నాడు బాబా. వాడు దత్తుడే, వాడు దత్తుడే, దత్తుడే బాబా. సాయి 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 అంటే సర్వానికి అతీతుడు సాయి. ఈ సాయి 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 అంటే సర్వానికి, సర్వానికి అతీతుడు సాయి, వాడి సాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సరిగ్గా వినండి, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం శ్రీ సాయిరామ్.
సాయి రామ్ 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 సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ శ్రీ సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి జయ సాయి జయ జయ సాయి ఓం సాయి జయ సాయి జయ జయ సాయి ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్. తులసీదాస్ గారు అన్నారు, రామ అని రెండు అక్షరాలు అక్కర్లేదు, రామ్ అని అక్షరాల పలికేయండి సరిపోతున్నాడు, రామ అని అక్కర్లేదు, రామ్ 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 చాలు అన్నాడు. ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి ఓం సాయి. ఓం అక్షరం స్వీయ అక్షరం ఇవన్నీ తక్కువ అనుకున్నాడు. బీజాక్షరాలు ఏం అక్షరాలయ్యి, బీజాక్షరాలు పలికినప్పుడు చాలా మెలకుగా పలకాలి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి అంటే మనం ఏం చేయాలంటే సాయిబాబా రూపాన్ని ఆరాధిస్తూ నామాన్ని స్మరించుకుంటూ అక్కడ ఉండిపోకూడదు, నెమ్మదిగా ఆ బాబా పాదాలను పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి, మన హృదయంలో ఉన్న తత్వం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ రూపాన్ని పట్టుకోవాలి, ఆ నామాన్ని పట్టుకోవాలి. పట్టుకుని ఏం చేయాలి, మన హృదయంలోకి మనం వెళ్ళిపోవాలి. రూపాన్ని విడిచిపెట్టద్దు, మనం నామాన్ని విడిచిపెట్టద్దు, ఆ పాదాలను విడిచిపెట్టద్దు. అది వాటిని ఆసరాగా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి, మన హృదయంలోకి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. సరే, ఈ సభకు వచ్చిన అదృష్టవంతులందరికీ ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడైనా అనుకుంటా ఉన్నాడు మనసులో, పైకి అనొద్దు, మీ ఉదరాంతరాలలో లోయల్లో ఆ గుహలో, ఇది నిజము కాదు, ఇది నిజము కాదు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎంతటి వారు అంతటి వారు, మీరు గొప్పవారు, ఈ దేశంలో మీద ఎవరు ఏదైనా చెప్తా ఉంటారు అనుకోండి, ఏదో అంటారు, లేకపోతే మీకు బాగా పైసాలు ఉన్నాయనుకోండి, ఏదన్నా అదృష్టవంతులకు చెప్తున్నారు ఈ మాటలు. మీలో కొంతమంది అదృష్టవంతులు ఉండొచ్చు, బంగారు పిచ్చుకలు ఉండొచ్చు, మీలో వాళ్ళకి చెప్తున్నారు. మీరు పైకి ఏమనద్దు, మీ లోపల ఇది నిజము కాదు, 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 ఇది నిజము కాదు. ఏది నిజమో నాకు తెలిగిపోయినా ఇది మటుకు నిజం కాదు, ఇది మటుకు నిజం. ఏది నిజమో నాకు ఇంకా అందకపోయినా తెలిగిపోయినా ఇది మటుకు నిజం కాదు, నిజం కాదు. అది మంత్రం కింద అనుకోండి, లేకపోతే దాంతో కలిసిపోతారు. అది మంత్రం కింద అనుకోరనుకోండి, ఆ గొప్పలతోటి అజ్ఞానంతోటి అవిద్యతోటి తాదాత్మ్యం వచ్చేస్తుంది మీకు. అదే మీరు అనుకుంటారు, అది నిజం కాదు, అది నిజము కాదు, అది నిజము కాదు. పైకి అనకండి, పైకేమనొద్దు, లోపల ఎక్కడో అనుకోండి, ఎక్కడో లోపల నిర్దయంతరాల అనుకోండి. ఇంకా చుట్టాలు చుట్టాలే, దేవుడు మనకు చుట్టాలు ఇచ్చేసరికి సహవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓ శాంతి. ధీరుబాయి గారి అబ్బాయి అనిల్, చిన్న అబ్బాయి 90 కోట్లు ఉన్నాడు, వాడు లోకానికి శాంతి కోరటం లేదు. సర్వే జన సుఖనే భవంతు, లోకంలో అందరూ శాంతిగా ఉండాలి, లోకంలో అందరూ సుఖంగా ఉండాలి, సర్వే జన సుఖనే భవంతు అలాగంటలేదాడు. మా కుటుంబం శాంతిగా ఉండాలి, మా కుటుంబం సుఖంగా ఉండాలి. ఈ మధ్యన మా కుటుంబాన్ని 90,000 కోట్లున్నా మా కుటుంబానికి అశాంతి వచ్చేస్తుంది, భగవంతుడి వెంకటేశ్వర స్వామిని మా కుటుంబానికి శాంతిని ప్రసాదం. వాళ్ళ కుటుంబం ఏంటండి, సర్వే జన సుఖనే భవంతు, లోకములో అందరికీ శాంతి అందాలి, లోకములో సుఖం అందరికీ అందాలి. లోకములో అందరికీ శాంతి ఇవ్వమని అడగటం లేదు, మా కుటుంబానికి శాంతి ఇవ్వాలి, మా కుటుంబానికి సుఖం ఇవ్వాలి అంటున్నాడు. పోనీ ఎందుకు, నేను ఎందుకు సంతోషించానంటే ఆడు ఒక్కడికి అడగటం లేదు అంతకు. ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కలుపుకుంటున్నాడో అయితే సంతోషించాం, ఎక్కడికక్కడే సంతోషించాలి, లేకపోతే రోజులు వెళ్ళాం అయితే అడుగు. పోనీ కనీసం నాకు ఒక్కడికి శాంతి, నాకు ఒక్కడికి శాంతి అని ఎలా అడగకుండా పోనీ మా కుటుంబానికనే శాంతి అని అడుగుతున్నాడు, అక్కడి వరకు మనం సంతోషించాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.